ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ வெங்கடேஷாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. சிவாய நமஹ, சிவாய நமஹ, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவாய நம, சிவாய நம, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ பகவதே ருத்ராய. பிரியமான ஆத்ம பந்துளார, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటం, ఇదంతా హోమ్ కమింగ్, మాకు ఇంటికి వచ్చినట్టుగా ఉంది. హౌస్ ఫుల్గా ఉంది. మీరు ఎంత ప్రేమగా భక్తిగా ఈ సభను జయప్రదం చేయటానికి, జ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేయటానికి, ఈ జ్ఞాన యజ్ఞంలో భాగం పంచుకోవటానికి మీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు, సభ యొక్క మర్యాదను అనుసరించి మీకందరికీ స్వాగతం చెప్తూ నా హృదయపూర్వక నమస్తలు సమర్పించుకుంటున్నాను. అల్లాహు అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్. అన్ని మతాలు ఒకటే. మతం అంటే ఒక అభిప్రాయం, ఒక మార్గం. రామకృష్ణ పరమహంస గారు అన్ని మతాల్లో చెప్పిన పద్ధతి ప్రకారం సాధన చేసి గమ్యం ఒకటి అని నిర్ధారణ చేశారు. అన్ని మతాల్లో చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం ఆయన ప్రాక్టీస్ చేసి పొందే వస్తువు ఒకటే, డెస్టినేషన్ ఒకటే అని నిర్ధారణ చేశారు. సూర్యుడు ఒక్కడే. హిందువులు సూర్యుడు, మహమ్మదీయులు సూర్యుడు, క్రైస్తవులు సూర్యుడు, తర్వాత బౌద్ధులు సూర్యుడిని ఇంతమంది లేరు, సూర్యుడు ఒక్కడే. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువు కూడా, మన హృదయంలో ఉన్న ట్రూత్ కూడా ఒక్కటంటే ఒక్కటే. హిందువులు ట్రూత్ వేరు, మహమ్మదీయులు ట్రూత్ వేరు, ఏది ఆ రెండు వేరు కాదు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అందరి హృదయాల్లో ఉన్నది మన వేషంలో, మన ఆచారాల్లో తేడా ఉండొచ్చు, ట్రెడిషనల్లో తేడా వచ్చు, లేకపోతే మన బిహేవియర్ తేడా ఉండొచ్చు, మన కల్చరు సివిలైజేషన్లో తేడా ఉండొచ్చు. గాడ్ ఇజ్ బియాండ్ సివిలైజేషన్, గాడ్ ఇజ్ బియాండ్ కల్చర్. హిందువులు ట్రెడిషన్ వేరే వచ్చు, ఇస్లాం ట్రెడిషన్ వేరే వచ్చు. కానీ హ్యూమన్ ఎక్సలెన్స్ మటుకి వచ్చేటప్పటికీ, ఈ వర్క్ ఎక్సలెన్స్ సంబంధించినందుకు వచ్చేటప్పటికీ, వర్క్ కల్చర్ అన్ని మతాలకి ముఖ్యమే, ఎక్సలెన్స్ అన్ని మతాలకి ముఖ్యమే. పనిలో నేర్పుతనం, పనిలో ఏంటంటే మనకి యోగ కర్మసు కౌశలం. మన పనిలో, మనం చేస్తున్న పనిలో, మన డ్యూటీలో ఎక్సలెన్స్ చూపించడం కూడా అన్ని మతాలకి సమానమే. ఉదాహరణకి ఇంగ్లీష్లో వాటర్ అంటారు, మరి నీళ్ళని తెలుగులో అంటారు, తమిళంలో తన్ని అంటారు, అలాగే హిందీ భాషలో పాని అంటారు. ఒకే వస్తువుకి అన్ని పేర్లు. అంటే మతాల గురించి అభిప్రాయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. స్వర్గరాజ్యం అన్నా, నిర్వాణ సుఖం అన్నా, మోక్షం అన్నా, అయితే ఇస్లాం మతంలో మరొకటి చెప్పిన ట్రూత్ ఈజ్ వన్. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, ఆరు నాలుగు పది. అది మ్యాథమెటికల్ యాక్యురసీ, ఏ దేశంలో కూడినా ఆరు నాలుగు పది. అంచేత మన జీవిత విధానంలో తేడా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మన హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ఇస్లాం అయినా, ఏ మతస్థులైనా, ఎక్కడైనా ట్రూత్ని రియలైజ్ చేయాలంటే పర్సనల్ ఇంపర్సనల్ బిహేవియర్ అవసరం. మన సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మనిషికి రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. ఈ గుణాలనే మాయని చెప్పారు మన వాళ్ళు. అంటే తమో గుణం ఉన్నప్పుడు ఒక రకంగా మన బిహేవియర్ ఉంటుంది, రజోగుణంలో ఉన్నప్పుడు ఒక బిహేవియర్ ఉంటుంది, సత్వగుణంలో ఉన్నప్పుడు ఒక బిహేవియర్ ఉంటుంది. అంటే ఆలోచనలో, మాటలో, మన ప్రవర్తనలో సత్వగుణాన్ని కల్టివేట్ చేయాలి, అది బాగా నేర్చుకోవాలి. తర్వాత అన్ని మతాల్లో మూడు ముఖ్యమైన విషయాలు అన్ని మతాలు అంగీకరించినవి: మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్ అండ్ మోడరేషన్ ఇన్ వర్డ్స్. ఆహార నియమం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మైండ్ మన బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యమో, మైండ్ కంట్రోల్ కూడా అంత ముఖ్యం. కేవలం కంఫర్ట్ వల్ల హ్యాపీనెస్ రాదు, కంట్రోల్ వల్ల కూడా హ్యాపీనెస్ వస్తుంది. అది మనిషి అంటే ఒక బాడీ కాదు, మైండ్ కూడా ఉంటుంది. శరీరము ప్లస్ మనస్సు ఈక్వల్టీ మ్యాన్. కేవలం మనస్సు లేకుండా ఏ శరీరం ఉండదు. శరీరం ఉంటే అక్కడ మైండ్ ఉంటుంది. అంటే ఆ మైండ్ కొంత మనం ట్రైన్ మైండ్, ఆ శరీరం ఎవరిదాన్ని అడిగితే మీరు నాదని చెప్తారు. హూజ్ బాడీ ఇస్ దిస్ అంటే ఆ శరీరం నాదని చెప్తారు. ఆ శరీరం నాదని ఎవరు చెప్తున్నారు? ఈ శరీరం నాది, ఈ శరీరం నేనని బాడీ చెప్పదు, లోపల మైండ్ చెప్తుంది. అంచేత ప్రతి మానవుడికి భగవంతుడు అవసరం వచ్చు, అవసరం లేకపోవచ్చు. భగవంతుడు కొంతమంది ఉన్నాడని చెప్పచ్చు, లేడని చెప్పవచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, నాకు భగవంతుడి మీద నమ్మకం పోయినా, నమ్మకం లేకపోయినా మనిషి యొక్క మూర్ఖత్వం మీద నమ్మకం ఉందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. అది దేవుడి మీద నాకు నమ్మకం లేకపోయినా మనిషి యొక్క మూర్ఖత్వం మీద నమ్మకం ఉంది. ఈ లోకంలోని అశాంతికి, ఈ యుద్ధాలకి, ఈ టెక్నాలజీని, సైన్స్ని మనం సద్వినియోగం చేసుకోకుండా వాటిని దుర్వినియోగం చేయటం, వెపన్స్ని మానవ డిస్ట్రక్షన్కి ఉపయోగించటం, ఇదంతా చూస్తుంటే మనిషి యొక్క మూర్ఖత్వం మీద నాకు పూర్తిగా నమ్మకం, నా నమ్మకం బలపడుతుందని అనిష్టం చెప్పాడు లాస్ట్ డేస్లో. అయితే ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ముఖ్యంగా ఫండమెంటల్గా మూడు మనం జాగ్రత్తగా ఉండాలి. మన హెల్త్కి ఫిజికల్ హెల్త్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. ఒకటి, అతిగా మాట్లాడకుండా అవసరమైన మాటలు మాట్లాడాలి, అవసరం లేని మాటలు కట్ చేస్తూ ఉండాలి. అంటే సామాజిక జీవితంలో కానీ మన డొమెస్టిక్ లైఫ్లో కానీ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు, టూ మచ్గా అతిగా మాట్లాడుతుంటే కలహాలు పెరుగుతాయి. తర్వాత ఫుడ్ కూడా మనకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం మనం. మన బాడీ మీద, మైండ్ మీద మనకి ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మైండ్ మీద కూడా ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఫుడ్లో మోడరేషన్ అవసరం. ఫుడ్లో మనం మోడరేషన్ చూపిస్తుంటే, మోడరేట్గా ఉంటే ఫుడ్లో మనకు టాలరెన్స్ పెరుగుతుంది. మన ఫుడ్ యొక్క మన బిహేవియర్ని బట్టి, మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనకి సత్వగుణం పెరుగుతుంది, టాలరెన్స్ పెరుగుతుంది. మన మెటాఫిజిక్స్ చెప్తారు, మనకు ట్రూత్ కావాలంటే వీ హావ్ టు డీపెన్ అవర్ హృదయం. మన హృదయం యొక్క లోతుల్లోకి మనకి వెళ్ళకపోతే మనకి సత్యం గురించి తెలియదు. ఒకటి, అతిగా నిద్రపోకూడదు. అంటే నిద్రలో యుక్తంగా ఉండాలి, మోడరేట్గా ఉండాలి, ఫుడ్లో మోడరేట్గా ఉండాలి. తర్వాత వర్డ్స్, మనం మాట్లాడే వాక్ తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు. అయితే ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ తపస్సు. తపస్సు అంటే ఎండింపు చేయటం. మన మనసులో ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని ఎండింపు చేసి వాటిని ఎలిమినేట్ చేసుకోవడం కూడా, అది కూడా తపస్సు. వాక్ తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. మనం ఫుడ్ అంటే ఏమనుకుంటామంటే, గాంధీ, మహాత్మా గాంధీ గారి ఆశ్రమాలు ఇండియాలోనే అన్నీ చూశాను, అహ్మదాబాద్లో, నాగపూర్లో. ఆయన టేబుల్స్ మీద రాముడి పటం, కృష్ణుడి పటం, మహమ్మద్ పటం, ఏ పటాలు లేవు, మూడు కోతుల బొమ్మ ఉండేది. ఆయన టేబుల్ మీద ఎక్కడ చూసినా మూడు కోతుల బొమ్మలు ఉన్నాయి. ఒకటి కళ్ళు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది, ఒకటి నోరు మూసుకుంటుంది. ఆ కోతులు, మూడు కోతులు. అంటే నోరు మూసుకున్న కోత ఏం చెప్తుందంటే, చెడ్డ మాట్లాడదు తను. ఏదైనా మాట్లాడితే మంచి మాటలు మాట్లాడి ఇతరులను ఎడ్యుకేట్ చేయాలి. అంటే వాళ్ళు ఏమి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా చూసుకుని వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ నేర్పాలి. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, వివేకానంద ఆ స్థాయికి రావడానికి స్వామి వివేకానంద ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. అయితే నీకు ఏదైనా మూడు కోతుల బొమ్మలు చెడ్డ చూడొద్దని, మనం మంచినే చూస్తూ ఉండాలి, చెడ్డ వినొద్దని. మన కాలక్షేపానికి అవసరం లేని మాటలు వింటుంటే స్లోగా పొల్యూట్ అయిపోతుంది, మన స్లో పాయిజనింగ్ అంటారు. మనం ఏమనుకుంటామంటే నోరు తెరిచి తినే ఫుడ్డే నోరు తెరిచి తీసుకునే మన ఆహారమే ఫుడ్ అనుకుంటాం. అది కాదు, కళ్ళతోటి చూసేది కూడా ఫుడ్డే. కళ్ళతోటి చూసేది ఫుడ్డు, చెవిడితోటి వినేది ఫుడ్డు, ఇదంతా ఫుడ్డుతో సమానమే. అంటే నోరుతోటి తీసుకునే వారం కూడా మన మౌత్ ద్వారా తీసుకునే ఫుడ్డు ఎంత జాగ్రత్తగా మనం ఉంటామో అలా కళ్ళతోటి చూసే విషయాలు, చెవిడితోటి వినే విషయాల్లో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఫుడ్డుతో సమానం. అంచేత బాపుజీ టేబుల్స్ మీద ఏ టేబుల్ మీద చూసినా కళ్ళు మూసుకుని కూచోటి, నోరు మూసుకుని కూచోటి, చెవులు మూసుకున్న కూచోటి, నువ్వు మంచిని చూడు, మంచి మాట్లాడు, మంచిని శ్రవణం చేయి. నీకు అవసరం లేని నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ, నీకు అవసరం లేని విషయాల్లో కలర్ చేసుకోకు. నీకు ఎంతవరకు అవసరం ఉండి అతి పనికిరాదు. అంటే మధ్య మార్గం మంచిది. ఈ ఆధ్యాత్మికం పేరు చెప్పి మన వర్క్ కల్చర్కి దూరంగా ఉండకూడదు. భగవద్గీతలో అదే చెప్పాడు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, జ్ఞాన యోగం, డిస్క్రిమినేషన్ పాత్ర, డివోషన్ పాత్ర, మెడిటేషన్ పాత్ర, సెల్ఫ్లెస్ వర్క్, ఇవన్నీ సమన్వయం చేసుకుని కొంచెం కొంచెం మనం చేసుకుంటా అంటే మనం చేయగలిగింది. ఇట్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. కొంచెం చేయగలిగితే అంటే మనకు చిత్తశుద్ధి కలగదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఫౌండేషన్ చిత్తశుద్ధి. రామకృష్ణ పరమహంస ఒక చిన్న అర్చకుడు, ఆ ఖాళీ టెంపుల్లో చిన్న అర్చకుడు, వాళ్ళ ప్రపంచానికి గురువు అయ్యాడు. ఎలా అయ్యాడు? చిత్తశుద్ధి వల్ల. మనం ఏదైనా మాట్లాడుతుంటే నాకు చిత్తశుద్ధి ఉంటే దాని ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. చిత్తశుద్ధి లేకుండా నేను మాట్లాడినా నా మాట యొక్క ప్రభావం మీ మీద ఉండదు. అంటే అన్నిటికంటే జీవితంలో చిత్తశుద్ధి ముఖ్యం. సరే, ఇక్కడ మెయిన్గా ఈ రోజున మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే, ప్రతి మనిషికి దేవుడు లేడని చెప్పేవాడు కూడా ధర్మం లేదని చెప్పడు, న్యాయం లేదని చెప్పడు. నాస్తికుడు కూడా ధర్మం లేదు, న్యాయం లేదని చెప్పడు. దేవుడు లేడని చెప్పేవాడు కూడా ధర్మాన్ని అంగీకరిస్తాడు, జస్టిస్ని అంగీకరిస్తాడు. దేవుడు లేడని చెప్పేవాడు కదా. సరే, ప్రతి మనిషికి సుఖం కావాలి, శాంతి కావాలి. ఇక్కడ ఫండమెంటల్గా ఇది. మనం 100% ఆరోగ్యంగా ఉంటే మనకు హాస్పిటల్తో పని లేదు, డాక్టర్తో పని లేదు. అలాగే 100% మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, ఎండ్లెస్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్ బ్రోకెన్ హ్యాపీనెస్, మనం చాలా సుఖంగా శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకోండి. బయట పరిస్థితుల మీద, బయట పరిస్థితుల్లో అప్స్ డౌన్స్ ఉండొచ్చు, బాహ్యమైనటువంటి వ్యక్తుల మీద, ప్రకృతి మీద, అంటే బాహ్యమైన సంఘటనల మీద ఆధారపడకుండా మనం స్వతంత్రంగా, సుఖంగా, స్వతంత్రంగా, శాంతిగా ఉండగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడని సమస్య మనకు రాదు, ఉండొచ్చు లేకపోవచ్చు. అయితే ఇక్కడ ధర్మాన్ని ఆచరించడం ఎందుకంటే హ్యాపీనెస్ కోసమే, ధర్మాన్ని ఆచరించడం ఎందుకంటే శాంతి కోసమే, ధర్మాన్ని ఆచరించడం ఎందుకంటే సుఖం కోసమే. అంటే ధర్మాన్ని ఆచరించేవాడికి, సత్యాన్ని గౌరవించేవాడికి ఎవ్రీథింగ్ విల్ కమ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ అని. అయితే దీనికి కొంత అవగాహన ఉండాలి, కొంత ఇంప్రెషనల్ బిహేవియర్ ఉండాలి, ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి. అంటే మనకి సుఖం, ప్రతివాడికి సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. నాస్తికుడు కూడా గాడ్ని డినై చేసేవాడు కూడా నాకు శాంతి అక్కర్లేదు అని ఎవడు చెప్పడు. త్యాగరాజు చెప్పాడు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడ చూస్తున్నాను, శాంతి లేని వాడికి సుఖం లేదు. అయితే ఈ సుఖం ఎక్కడో ఉంది, ఎక్కడ ఉందో మనకు అనిపిస్తుంది. అయితే మన ప్రవక్త అందరూ చెప్పేది, మన సైన్స్, మన ఉపనిషత్తులు, ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువులోనే హ్యాపీనెస్ లేదు, ఏ వస్తువులోనే పీస్ లేదు. మనకి ఎంత డబ్బు ఉందనుకోండి, డబ్బు అంటే మన బాడీ కంఫర్ట్కి ఉపయోగపడుతుంది, అయితే మన అవసరాలను తీరుస్తూ ఉంటుంది డబ్బు. అంత మాత్రం చేసేది మన శాంతిని ప్రసాదించలేదు. వందలాది కోట్లు ఉండేవాడు అశాంతితో బాధపడేవాడు ఉన్నారు. అంచేది మన హ్యాపీనెస్ కేవలం బాహ్యమైన పరిస్థితుల మీద ఆధారపడలేదు, అదొక ఇంపర్సనల్ బిహేవియర్ మీద ఆధారపడింది ఎక్కువ. అది లోపల మనకి శాంతి ఉంది, లోపల సుఖం ఉంది, లోపల ఆనందం ఉంది, కానీ మనం మార్కెట్లో వెతుకుతూ ఉంటాం ఆనందం కోసం, శాంతి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం మనం మార్కెట్లో వెతుకుతూ ఉంటాం. వెతికిన దొరకదు అక్కడ లేదు కాబట్టి. రమణ మహర్షి గారు మెయిన్గా ఒకటి చెప్పారు, నీకు దుఃఖం ఎందుకు వస్తుందని. మనిషి ప్రతి మా ఏ మానవుడికి వచ్చినా ఏ మతం చెప్పినా, అల్లా చెప్పనివ్వండి, మన రాముడు చెప్పనివ్వండి, మన ప్రభుత్వం చెప్పనివ్వండి, యేసుక్రీస్తు చెప్పనివ్వండి, ఎవడ చెప్పినా వీళ్ళందరూ చెప్పేది ఏంటి, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యూ తెలియ, స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది, ఆత్మరాముడిని హృదయంలో ఉన్నాడు, ఏదో ఉన్నది ఏదో ఒకటి ఉంది, ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు, యూనివర్సల్ కంట్రోల్ ఒకడు ఉన్నాడు, వాడు అంతర్యామిగా ఉన్నాడు, ఉన్నాడు కంట్రోలర్ ఒకడున్నాడు, దాని ఎనర్జీ అనండి మీరు ఇంకోటి అనండి ఇంకోటి అనడు, ఆ కంట్రోలర్ ఒకడున్నాడు ప్రపంచానికి. ఆ కంట్రోలర్ను కొంతమంది అల్లా అంటే, ఈ ప్రపంచంలో ఒక ఎనర్జీ ఒకటి ఉంది, ప్రపంచాన్ని కంట్రోల్ చేసే ఎనర్జీ ఉంది, ఈ పంచభూతాలను కంట్రోల్ చేసే ఒక ఎనర్జీ ఉంది. అయితే అది నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి లేదంటానికి వీలు లేదు. సూర్యుడు పెద్ద ఘోరమే, మనకింత కింద కనిపిస్తాడు, అంచే సైజన కాదు. అంటే కేవలం మన ఇంద్రియాలను బట్టి మనం మెజర్ చేయలేము, మనకు తెలియని విషయాలు అనేక ఉన్నాయి. అలాగే పట్టుకర్రను మనం చేతితో పట్టుకుంటాం, కానీ పట్టుకర్ర మనల్ని పట్టుకోలేదు. అలాగే ఈశ్వరు యొక్క కంట్రోల్లో మనం అయితే మన చెయ్యినది పట్టుకోలేదు. మన బుద్ధికి అతీతంగా, మన మనస్సుకు అతీతంగా, మన సెన్సెస్కి అతీతంగా ఏదో ఒక ట్రూత్, ఇంకా ఈ యొక్క ట్రూత్ ఒకటి ఉంది. దీన్ని బైబిల్లో రిపీటెడ్గా ఏం చెప్తా అంటే, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షాల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. హృదయంలో ఏదో ఒక సత్యం ఉంది, దాన్ని అండయింగ్ స్పిరిట్ అంటారు వాళ్ళు. మన వాళ్ళు దాన్ని అండయింగ్ స్పిరిట్ అన్నారు, క్రైస్తవులు ఇంకోటి అనవచ్చు, ఇంకోటి అల్లా ఇంకో రకంగా చెప్పచ్చు. మహమ్మద్ని కూడా వాడు చాలా బ్యాలెన్స్డ్, మహమ్మద్ ప్రవక్త అంటే ప్రవక్తే, మహమ్మద్ ప్రవక్త అంటే ప్రవక్తే. కృష్ణుడిలాగానే మహిమలు చేయలేదు, యేసుక్రీస్తులాగా మహిమలు చేయలేదు. యేసుక్రీస్తు చాలా మెరికల్స్ చేశాడు, అలాగే కృష్ణుడు కూడా చాలా మెరికల్స్ చేశాడు. మహమ్మద్ అంటే ప్రవక్త అంటే ప్రవక్తే, ఒక్క మెరికల్ కూడా జీవితంలో అక్కడ చేసినట్టు కనపడదు టీచింగ్ తప్పించి. అయితే యేసుక్రీస్తులో టీచింగ్ ఉంది, కృష్ణుల్లో కూడా టీచింగ్ ఉంది. అయితే దాంతో పాటు వాళ్ళు నాకు మెరికలు చేశారు. మహమ్మద్ ప్రవక్త మటుకి అక్కడ మెరికలు చేసినట్టు ఏమి కనపడదు టీచింగే. ఎవరైనా మహమ్మద్ని అడిగితే మాకు పలానా విషయం ఇది ప్రశ్న అంటే, ఆయన కళ్ళ దానికి తెలియకపోతే నాకు అల్లా చెప్పిన తర్వాత మీకు సమాధానం చెప్తాను అన్నవాడు. అక్కడ ఈగో సెన్స్ తోటి ఏం మాట్లాడలేదు ఆయన. నాకు అల్లా కనుక చెబితే, మీరు చెప్పిన ప్రశ్నకి ఆయన సమాధానం నాకు వినపడితే, అల్లా దగ్గర నుంచి నాకు వినపడితే మీకు సమాధానం చెప్తానా, 10 రోజులు లేట్ అయినా మీకు చెప్పలేదు అంటే రివీల్ అవ్వాలి నాకు. అలాగే అనేక సందర్భాల్లో మహమ్మద్ చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే భగవంతుడు మన అందరి హృదయంలో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, కంట్రోలర్ ఉన్నాడు, అంతటా ఉన్నాడు కంట్రోలరు, మన హృదయంలో కూడా కంట్రోల్ ఉన్నాడు. ఈ రమణ మహర్షి గారి సిద్ధాంతంలో ఏంటంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి అంటే, ప్రతివాడు నేను 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 అంటాడు, ఆ నేనెవడో వాడికి తెలియదు. ఫస్ట్ పర్సన్ వచ్చాక సెకండ్ పర్సన్ వస్తుంది, సెకండ్ పర్సన్ వచ్చాక థర్డ్ పర్సన్ వస్తుంది. ఫస్ట్ పర్సన్ లేకపోతే సెకండ్ పర్సన్ లేదు, సెకండ్ పర్సన్ లేకపోతే థర్డ్ పర్సన్ లేదు. ఇప్పుడు నేననే తలంపు వచ్చాక ప్రపంచం, ప్రపంచం వచ్చాక దేవుడు. ఎంత యూనివర్స్ ఉంది, దీన్ని ఎవరికో కంట్రోలర్ ఉండాలి. ఈ బిల్డింగ్ ఇక్కడ ఏదో కట్టారు, ఈ బిల్డింగ్ ఎవరో కట్టిన వాడు ఉండడు, ఆడెవరు అతను ఎవరో నాకు తెలియకపోవచ్చు, ఎవరో కంట్రోలర్, ఈ బిల్డింగ్కి ఎవరో కన్స్ట్రక్టర్ ఎవరో ఉండాలి, ఈ బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అలా కళ్ళకు కనిపిస్తుంది, పెద్ద యూనివర్స్ కనిపిస్తుంది, ఖగోళం కనిపిస్తుంది. దీనికి ఏదో ఎనర్జీ ఉంది, దీన్ని నడిపే ఎనర్జీ ఏటో ఉంది, దీనికి ఎవడో కంట్రోల్ ఉండాలి, దీనికి యూనివర్సు దీనికి. అలా మనం ప్రపంచాన్ని చూడగానే ఇది కావడం, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, నేను అనే తరం, నేను మనం నేను నేను అంటాం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, జ్ఞానం అంటే ఏమీ లేదు, ప్రతి మనిషి నేను నేను అంటాడు. దేవుడు లేడని చెప్పేవాడు కూడా నేను 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 అంటాడు. ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం అని చెప్పాడు రామకృష్ణ. ఈ ప్రతి మనిషి కూడా నేను 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 అంటాడు. ఈ నేనని ఎవరంటున్నాడు, శరీరం అంటలేదు. శరీరానికి ఈ గోడ ఎంతో శరీరం అంతే, శరీరం జడ వస్తువు. అయితే అది జడ వస్తువు కాబట్టే శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరాన్ని బరియల్ గ్రౌండ్ తీసుకెళ్తాంటే నన్ను ఎందుకు తీసుకెళ్తాను అని అడగతాడు. అయితే నీ శరీరం నాదని చెప్పేవాడు ఖాళీ చేస్తాడు మనకు డెత్ వచ్చినప్పుడు. అయితే ఈ గోడ ఎంత అంతే, ఇది అంతే. బరియల్ గ్రౌండ్కి మన డెడ్ బాడీస్ని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తాను, ఏ డెడ్ బాడీకి అడగదు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, ఏ వస్తువుకైతే తానున్నాన సంగతి తనకు తెలియదు దాన్ని జడ వస్తువు అంటారు. ఏ వస్తువు అయితే తానున్నాన సంగతి తనకు తెలియదు దాన్ని జడ వస్తువు అని పిలుస్తారు. ఇక్కడ మనకి నేను నేను అని మీకు కోపం వస్తుంది, ఎవరికి వస్తుంది కోపం, బాడీ పాయింట్కి వస్తుంది. మనకి మూడు స్టేట్స్, ప్రతి మనిషి మూడు స్టేట్స్ ఉంటాయి, మూడు అవస్థలు. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్న అవస్థ, మూడు నిద్ర అవస్థ. ఈ మూడు అవస్థలో మనం అన్నాం. జాగ్రత్త అవస్థ, మళ్ళీ స్వప్న అవస్థ వస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలో స్వప్న అవస్థ లేదు, స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ లేదు. మళ్ళీ డీప్ స్లీప్, నిద్రపోతాం. ప్రతి మనిషికి నిద్ర అంత అవసరం. మనం ఏదైనా చనిపోవాలనుకోండి, పాయిజన్ తీసుకోక్కర్లేదు. 10 రోజులు వర్షాగ్గా నిద్ర లేకుండా చూసుకుంటే మనిషికి డెడ్ అవుతాడు. 10 రాత్రులు వర్షాగా, 12 రాత్రులు కానీ మన నిద్ర లేకుండా ఉంటే ఆ మనిషి చనిపోతాడు. ఇంకా నిద్రలో ఈ బాడీ ఒకటి మైండ్ ఒకటి రిలాక్స్ అవుతాయి గాఢ నిద్రలో. ప్రతి మనిషి కూడా నిద్ర కోరుకుంటాడు. ఇంకైతే నిద్ర కోరుకుంటాడు, వాడు బాడీలెస్గా ఉంటాడు, మైండ్లెస్గా ఉంటాడు, గాడ్లెస్గా ఉంటాడు, వరల్డ్లెస్గా ఉంటాడు. నిద్రపోయి ఉన్నప్పుడు వాడికి బాడీ తెలియదు, దేవుడు ఉన్నాడు లేదు, నిద్రపోయి వాడికి అక్కర్లేదు. గాడ్లెస్, డీప్ స్లీప్లో బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్ అండ్ గాడ్లెస్. దేవుడు ఉన్నాడు, అల్లా భక్తులకి ఎవరికి అల్లా అక్కర్లేదు డీప్ స్లీప్లో. రాముడు భక్తులకి ఎవరికి రాముడు అక్కర్లేదు డీప్ స్లీప్లో. అలాగే యెహోవా భక్తులు ఎవరికి యెహోవా అక్కర్లేదు, కానీ తాను ఉన్నాడు అంటే తాను ఉన్నాడు. డీప్ స్లీప్లో మనకి దేహానికి సంబంధించిన రిలిజియన్ను, క్యాస్టు, లేదా కువైట్, ఇది ఇండియా, ఇది అంటే స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది ఏమి ఉండదు. ఒక రిలిజియన్ ఉండదు, ఒక క్యాస్ట్ ఉండదు, ఈ ఒక ప్రాంతం ఉండదు డీప్ స్లీప్లో. కానీ మనం ఉన్నాం లేదా, మనం ఉన్నాం. డీప్ స్లీప్లో నేను లేనని ఎవడో చెప్పడు. అయితే డీప్ స్లీప్లో కూడా అజ్ఞానం ఉంది, జాగ్రత్త అవస్థలో అజ్ఞానం ఉంది, స్వప్నావస్థలో అజ్ఞానం ఉంది, డీప్ స్లీప్లో కూడా అజ్ఞానం ఉంది. ఆ డీప్ స్లీప్లో మన డీప్ స్లీప్లో మనం ఉంటాం, కానీ అక్కడ హ్యాపీగానే ఉంటాం, కానీ హ్యాపీగా ఉన్నట్టు మనకు తెలియదు. అది డీప్ స్లీప్లో మనం అందరం హ్యాపీగా ఉంటాం, కానీ హ్యాపీనెస్ మనం ఎంజాయ్ చేయడం, హ్యాపీగానే ఉంటాం డీప్ స్లీప్లో కూడా. కానీ అది దానికి మనకు అందదు, అది మనకు అందదు. మనం ఏదంటే ఉన్నాం అక్కడ. ఇక్కడ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, డీప్ స్లీప్లో నీకు ఉన్న హ్యాపీనెస్ నీకు తెలియకపోయినా నువ్వు హ్యాపీగా ఉన్నావు, అందుకే నిద్ర కోరుకుంటున్నావు. నీకు నిద్ర వస్తుంది అనుకోండి, ఎవరైనా మీకు అమ్మాయికి ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చారనుకోండి, రేపు తీసుకుంటారని నాకు నిద్ర వచ్చేస్తుంది అంటారు. ఎవరైనా సినిమా చూడమంటారనుకోండి, మీరు నిద్ర వస్తా అంటారు. వద్దని రేపు చూద్దాం, నాకు నిద్ర వస్తుంది. ఇంచేత మీరు నిద్ర ఎందుకు ఇష్టపడుతున్నారు? మీరు అక్కడ ఏదో హ్యాపీనెస్ పీస్ అనండి ఏదో ఉంది. అయితే గాఢ నిద్రలో హ్యాపీనెస్ ఉంది, కానీ అవేర్నెస్ లేదు. నీకు హ్యాపీనెస్ ఉంది, నువ్వు ఉన్నావు నీకు తెలియదు గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నామని మనకు తెలుస్తుంది, హ్యాపీనెస్ లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం, మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది. డీప్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, కానీ ఉన్నామన్న సంగతి తెలియటం లేదు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖం సైమల్టేనియస్గా కనుక నువ్వు అనుభవించగలిగితే, ఒకేసారి నువ్వు అనుభవించగలిగితే అదే స్వర్గరాజ్యం. అల్లా చెప్పింది కూడా అది, అదే 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 కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అదే నువ్వు చెప్పే మోక్షం కూడా అది. అంటే నీకు ఎరుక ఉండాలి, గాఢ నిద్రలో ఉన్నటువంటి హ్యాపీనెస్, జాగ్రత్త అవస్థలోని ఎరుక, నువ్వు సైమల్టేనియస్గా నువ్వు అనిపించగలిగితే. దాన్నే మన వాళ్ళు ఏం చెప్పారంటే, మన హిందువులు మోక్షము అని చెప్పారు. మోక్షం అంటే ఏంటి? విడుదల అని అర్థం. మనం కాని దాంట్లో నుంచి విడుదల. మోక్షం అంటే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల. ఏదైతే మనం కాదనుకుంటున్నాం, ఏదైతే మనం కాదో అందులోంచి విడుదల పొందటమే మోక్షం. నీకు గాఢ నిద్ర కూడా గురువు, పెద్ద గురువు గాఢ నిద్రలో. గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో అందులోంచి సపరేట్ అవుతున్నాం. బాగా నాకు శరీరం ఉందని గాఢ నిద్రలు ఎవడు అనుకోడు. ఒక బాడీ ఉన్నాక దేవుడు భగవంతుడు ఉన్నాడు నేను జపం చేసుకోవాలి, పూజ చేసుకోవాలని గాఢ నిద్రలో ఉండడు, కానీ ఉన్నావు. గాఢ నిద్రలో మనం కాని అన్ని విషయాల నుంచి సపరేట్ అవుతాం. బాడీలోంచి సపరేట్ అవుతున్నాం, సెక్స్లోంచి సపరేట్ అవుతున్నాం, మైండ్లోంచి లైక్స్ అండ్ డిస్లైక్స్ అని సపరేట్ అవుతున్నాం, రిలీజియన్తో సపరేట్ అవుతున్నాం, అన్నిటిలో సపరేట్ అవుతున్నాం, వాళ్ళతో సపరేట్ అవుతున్నాం, అన్నిటితో సపరేట్ అవుతున్నాం, కానీ మనం ఉన్నాం. ఇదే రామకృష్ణుడు చెప్పాడు, ఈవేళ పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదు, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు ఎటువంటిది, ఈ పగలకి రేపు పగలకి, ఈ రాత్రి భాగం ఎటువంటిదో, ఈ జన్మకి రాబోయే జన్మకి మధ్య డెత్ అటువంటిది. అయితే స్లీప్ అయిన తర్వాత సేమ్ బాడీలో నువ్వు లెగటం జరుగుతుంది, సేమ్ బాడీలోనే నీకు మెలకు వస్తాను. అయితే డెత్ బాడీ మారుతుంది, బాడీ మారుతుంటే నువ్వే అలా ఉంటావు. డెత్ అంటే ఏమి లేదు, ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళటం. మనం ఒకే బిల్డింగ్లో ఉన్నాం అనుకోండి, ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్తాం. అయితే నేను మారిపోయాను అనుకోను. అలాగే డెత్ అంటే ఒక బాడీలో నుంచి ఇంకో బాడీలోకి వెళ్తాం. మనం ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్తాం. డెత్ అంటే ఏంటి? నేను బాడీస్ మారుస్తుంది. డెత్ అంటే ఒక బాడీ విడిచిపెట్టి ఇంకో బాడీలోకి వెళ్తాం. అయితే గ్రహించవలసింది ఏంటంటే మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం అని, తర్వాత పునర్జన్మ లేకుండా జన్మరాహిత్య స్థితిని పొందటం అని, విడుదల అని, ఇమ్మోర్టాలిటీ, అమృతత్వం మనలోనే ఉంది. మనం పొందవలసిందంతా ఎక్కడో ఉందని అనుకుంటాం. మనం ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. ఇప్పుడు నేననే తలంపు ఇది కొంచెం 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది నాస్తికుడు కూడా నేనంటాడు, ఆస్తికుడు కూడా నేనంటాడు. అగ్నాస్టిక్, థీస్టు, యథీస్టు, ప్రతివాడు నేనే అంటాడు. ఆ నేననేది నీకు ఎక్కడి నుంచి వస్తాను? నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తాను? మీకు సంతోషం వస్తాను. ఏ నేను బాడీ బౌండ్ అయితే వస్తుంది. బాడీ బౌండ్ అయితే సంతోషం వస్తుంది. తర్వాత ఎప్పుడైనా మీకు దుఃఖం వస్తుంది, సారో వస్తుంది, బుద్ధుడు చెప్పనివ్వండి, మహమ్మద్ చెప్పనివ్వండి, యేసు చెప్పనివ్వండి, మన దేవతలు కృష్ణుడు రాముడిని చెప్పనివ్వండి, లేదా మన ఉపనిషత్తులు ఋషులు చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా మిమ్మల్ని సారో ఎస్టేట్కి తీసుకెళ్తాను. ఇందులో రాజీ లేదు. అంటే మీకు ఎప్పుడైనా సారో వస్తుందనుకోండి, మీరు డినై చేస్తారు, నాకు వద్దు వద్దు అంటారు. దుఃఖం అంటే ఎవరో ఇష్టం ఉండరు, ఇష్టపడరు. దుఃఖం అంటే ఎవరో ఇష్టపడరు, వద్దు వద్దు అంటారు. ఏం చేత వద్దు అంటున్నారు? మీ స్వరూపంలో దుఃఖం లేదు. తర్వాత చావు వస్తుంది అనుకోండి, మనకి చావు అంటే మనం ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం? చావు లేని వస్తువు మన హృదయంలో ఉంది, అది మరణం అయ్యి ఉన్నాం. కొన్ని చచ్చిపోయి చనిపోతామని మనం అనుకోం. చావు వస్తే ఏమిటి? చావు వస్తుంది అనుకుంటాం, చావుని ఇష్టపడం. సాధ్యమైనంత వరకు ఆ జీవితాన్ని పొడిగించుకోవాలని చూస్తాం. చావుని ఇష్టపడం, దుఃఖాన్ని కూడా ఇష్టపడం. సారు వస్తా అంటే వద్దు వద్దు అంట. వస్తే నష్టం ఏంటి మీకు? ఇప్పుడు మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, నష్టం ఏంటి? వద్దు 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 అంటారు. ఏం చేస్తంటే మీ స్వరూపంలో దుఃఖం లేదు. ఇప్పుడు డెత్ వస్తుంది అనగా మనకి వద్దు వద్దు వద్దు, నువ్వు రావద్దు రావద్దు. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అన్ని హాస్పిటల్స్కి వెళ్తాం తగ్గించుకోవటానికి. ఇష్టపడం డెత్. ఏం చేత? ఓ డెత్ల స్టేట్, సారోల స్టేట్, భర్తల స్టేట్, ఏదో ఉంది నీ లోపల, ఏదో ఉంది, దానికోసం వెతుకుతున్నావు. తెలుసున్నా తెరైపోయినా. అలాగే హ్యాపీనెస్ అనేది బయట ఎక్కడ లేదు, మార్కెట్లు ప్రపంచం ఎక్కడ, నీ లోపల ఉంది. ఒకసారి రమణ మహర్షి గారిని దేవుడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. కంట్రోల్ ఎక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. అంటే స్వర్గంలో ఉన్నాడని చెప్పలేదు ఆయన, లేదా వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు, కైలాసంలో ఉన్నాడని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ దేహగతమైన నేను ఎంత నిజమో, ఆ కైలాసంలోని దేవుడు కూడా అంతే నిజం ఉండొచ్చు, వైకుంఠంలోని దేవుడు కూడా అంతే నిజం. నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావు, ఆ నేను ఎంత నిజమో, వైకుంఠంలో ఉన్న దేవుడు కూడా అంతే నిజం, కైలాసంలో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. కానీ ట్రూ గాడ్, ఆ నిజమైన నేను, నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? అందరి హృదయాల్లో ఉన్నాడు. భగవంతుడు చెప్పాడు కృష్ణుడు, అహమాత్మా గుడాకేశ సర్వభూత సహస్థిత అహం ఆదిశ్యం అజ్యంత భూతానామంత ఏవచ్చ. అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నానన్నాడు. అంతర్యామిగా ఉన్నాను, ముద్దబ్బేలా లేదా? మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ అందరికీ తెలిసిపోవాలనుకుంటాం. భగవంతుడు మన అందరి హృదయాల్లో ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. మనలాగా వర్క్ చేయటం లేదు. గాడ్స్ నీడ్స్ నో టామ్టామ్, ట్రూత్ నీడ్స్ నో టామ్టామ్, గాడ్స్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, గాడ్స్ నీడ్స్ నో పబ్లిసిటీ. మన ఈగో సెన్స్ కావాలి పబ్లిసిటీ. ట్రూత్కి పబ్లిసిటీ అక్కర్లేదు. మన ఈ మైండ్కి బాడీ బాగుండే ఐకే పబ్లిసిటీ కావాలి, మైండ్కే పబ్లిసిటీ కావాలి, ట్రూత్కి పబ్లిసిటీ అక్కర్లేదు. ఇప్పుడు ట్రూత్ ఎక్కడ? మన ట్రూత్ ఈజ్ గాడ్. భగవంతుడు భగవంతుడు అంటే ఎప్పుడు ఉండే సత్యం ఒకటి ఉంది. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఈ సృష్టి కనిపించినా కనిపించకపోయినా ఏదో ఒక ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ ఎక్కడుంది? అంతటా ఉంది, మన హృదయంలో ఉంది. ముందు నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే అంతటా ఉన్న సత్యం నీకు ఎరుకులోకి వస్తుంది. అప్పుడు నో గోయింగ్ నో కమింగ్, నీకు అప్పుడు ప్రయాణాలు ఆగిపోతాయి. అది ఇక్కడ మీకు అర్థం ఏంటంటే ఈ దేహగతలో నేను ఎక్కడి నుంచి వస్తానంటే లోపల నుంచి వస్తాను. ఈ దేహగతమైన నేను ఎక్కడి నుంచి వస్తాను అంటే లోపల నుంచి వస్తాను, బయట నుంచి రావటం లేదు. ఇప్పుడు నేను ఇది కామన్ సెన్స్ ఉంటే చాలు, దీనికి డాక్టరేట్ తీసుకోక్కర్లేదు, ఏ కెమిస్ట్రీలోనో ఫిజిక్స్లోనో డిఎస్సీ తీసుకో, పిహెచ్డీ ఏం తీసుకోక్కర్లేదు. ఈ నేననే తలంపు కామన్ సెన్స్ ఉంటే తెలుస్తూ మనకు లోపల నుంచి వస్తాను, బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తాను కానీ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే స్పిరిచువల్ హార్ట్ ఉందో, ఎక్కడైతే భగవద్గీతలో భగవంతుడిని అందరి హృదయాల్లో ఉన్నాడని చెప్పాడో, ఆ స్పిరిచువల్ ఫిజికల్ హార్ట్ మన బ్లడ్ను పంపు చేస్తుంది, అంతే పని. ఇది స్పిరిచువల్ హార్ట్లో ఉంది. నేననే తలంపు మూల తలంపు మూలంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రమణ మహర్షి గారిని అడిగినప్పుడు ఏమేమి చెప్పాడంటే మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఈ మూల తలంపు నేను, నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుంది, నీ లోపల నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఎక్కడైతే పుట్టేది వస్తుందో, నీ సహస్రాలలోకి, నీ బ్రెయిన్లోకి, మైండ్కి, మైండ్కి మన సీట్ బ్రెయిన్, మన మైండ్కి సీట్ బ్రెయిన్. ఈ నేననే తలంపు మీరు నిద్ర వచ్చినప్పుడు నేననే తలంపు మనకు ఉండదు, దాని సోర్స్లోకి అది వెళ్ళిపోతుంది. నేననే తలంపు డే టైంలో వేకింగ్ స్టేట్లో ఇక్కడ విజృంభిస్తూ ఉంటుంది. గాఢ నిద్ర వచ్చేటప్పుడు మనకు నిద్ర రావటం, నిద్ర వచ్చేటప్పుడు చాలా సడన్గా ప్రాణం పోయే క్షణం, నిద్ర వచ్చే క్షణం మనకు తెలియదు. ప్రాణం పోయేటప్పుడు మనం ఏదో శ్వాస తీసుకుంటూ ఉంటాం, విడిచిపెడతా ఉంటాం, ఇదే చివరి శ్వాస అని వాళ్ళకి తెలియదు, వాడి డెడ్ అని పక్కవాడికి తెలుస్తుంది. మొదటి శ్వాస మనం తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక మొదటి శ్వాస తీసుకున్నాం, మొదటి శ్వాస ఎప్పుడు తీసుకున్నాం మనకు తెలియదు, తీసుకున్నాం. చివరి శ్వాస కూడా మనకు తెలియదు, ఇదే లాస్ట్ బ్రెత్ అని మనకు తెలియదు, పక్కవాడికి తెలుస్తుంది డెడ్ అని వాడు. కానీ ఇదే చివరి శ్వాస అని వాడికి తెలియదు. ఇంకా గాలి పీల్చుకుందాం, గాలి పీల్చుకుందాం అనుకుంటాడు, వాడు ట్రై చేస్తాడు, హార్ట్ ఆగిపోతుంది. అక్కడ చివరి శ్వాస ఒకటి, మొదటి శ్వాస ఒకటి, రెండు మనకు తెలియదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే నేను అనే తలంపు ఉంది మనకి, దుఃఖం వస్తుంది ఎవరికి వస్తుంది, సంతోషం వస్తుంది ఎవరికి వస్తుంది, అది ఎమోషన్ వస్తుంది ఎవరికి వస్తుంది, రియాక్షన్ వస్తుంది ఎవరికి వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి ఉబ్బిపోతారు, అది ఎవరు ఎవరు ఉబ్బిపోతున్నారు. మీకు ఎవరికైనా డిప్రెషన్ వస్తుంది అనుకోండి, ఎవరికి వస్తుంది, మీ బాడీకే డిప్రెషన్, మైండ్కే. ఎందుకు వస్తుంది డిప్రెషన్? హూ ఇస్ దిస్ ఐ, హూ యామ్ ఐ, నాన్ యార్. ఇప్పుడు నేను, నేననే తలంపు, నీకు నేననే తలంపు వచ్చాక యూనివర్స్ వస్తుంది, ఖగోళం వస్తుంది, గాడ్ వస్తున్నాడు. నేననే తలంపు లేనప్పుడు నీకు ఇతర తలంపులు ఏమి లేవు. గాడ్ ఆల్సో ఇస్ ఎ క్రీచర్ ఆఫ్ థాట్. అని నీకు నీ గాఢ నిద్రలో నీకు నేననే తలంపు లేదు, అక్కడ గాడ్ సమస్య కూడా లేదు. నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ హృదయంలో అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఈ మూల తలంపు మూలంలోనే నీ కంట్రోల్ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అల్లాహ్ ఉన్నాడు, లేదా మరొక యెహోవా అన్నాడు, ఏదో ఎనర్జీ ఉంది, మొత్తమే నీ ప్రభువు, నీ యజమాని నీ హృదయంలో ఉన్నాడు. ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. మీరు గాఢ నిద్రలోంచి రేపు ఉదయం చూడండి, రేపు ఉదయం చూడండి, గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు నేను పురుషుణ్ణి, నేను కువైట్లో ఉన్నాను, లేకపోతే మా రిలీజియన్ ఏది, మా దేవుడు రాముడు, లేకపోతే మా దేవుడు యెహోవా అని ఏది రాదు. ముందు నేను అనే తలంపు వస్తుంది. ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ ఏ ఫార్మర్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ముందు నేననే తలంపు గాఢ నిద్రలోంచి వేకింగ్ స్టేట్లోకి వచ్చినప్పుడు అట్మోస్ట్ స్పీడ్, టాప్ మోస్ట్ స్పీడ్, అంత స్పీడ్లోకి నేననే తలంపు వచ్చి బాడీతో తాదాత్మ్యం పొంది అప్పుడు మీ ప్రొఫెషన్ గుర్తొస్తుంది, మీ సెక్స్ గుర్తొస్తుంది, మీ నేషనాలిటీ గుర్తొస్తుంది, తర్వాత 10 నేను డ్యూటీకి వెళ్ళిపోవాలనుకుంటారు, మొత్తం మీ అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఈ నేననే తలంపు వచ్చాక రైలు ఇంజిన్ వెనకాల పెట్టి వెళ్ళగలుగుతాయో, ఈ నేననే తలంపు వచ్చాక మీకు కావాల్సిన మీ ప్రొఫెషన్కి సంబంధించిన తలంపులు, తర్వాత మీకు కావాల్సిన అన్ని తలంపులు దాని వెనకాల వచ్చేస్తాయి. లేకపోతే ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐఆమ్. బైబిల్లో చక్కటి మాట ఉంది, దేవుణ్ణి భగవంతుణ్ణి చాలా బ్యూటిఫుల్గా డిఫైన్ చేశాడు బైబిల్లో. బైబిల్లో దేవుడంటే యెహోవా అని, రాముడని, అల్లా అని అక్కడ చెప్పలేదు. గాడ్ని ఎలా డిఫైన్ చేశాడంటే బైబిల్లో, ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నాను. మీకందరికీ ఉండాలన్నా చనిపోవాలన్నది చెప్పండి ఇక్కడ ఎవరికైనా. ఇప్పుడు మన అందరికీ ఉండాలందా చనిపోవాలందా? ఎవరికీ చనిపోవాలి లేదు, అందరికీ ఉండాలంది, అదే దేవుడు. అయాం దట యామ్, అయాం దట యామ్, వాడే దేవుడిని డిఫైన్ చేశాడు బైబిల్లో. ఏం చేద్దాం, అందరికీ ఉండాలంది, ఎవరికీ చనిపోవడం లేదు, పైగా చావును రిజెక్ట్ చేస్తాం మనం. ఏం చేస్తే మన స్వరూపే ఉండటం. మహాత్మా గాంధీ గారు, ఒక కాంటాక్ట్ చెప్తాను, మహాత్మా గాంధీ గారు 1920లో ఆయన బాడీకి జబ్బు చేసిన ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఆ లెటర్ నేను ఇక్కడ చదివాను, అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమంలో. అది బోర్డుకి వేలాడు కట్టి కట్టారు. అలాగా ఆ గాంధీ గారి లెటర్ ఒక అద్దం కట్టించి గోడ మీద పెట్టారు, ఒక వాల్ మీద పెట్టారు. 1920లో కస్తూరిబాకి జబ్బు చేసింది గాంధీ గారి ధర్మపత్రికి. జబ్బు చేస్తే డాక్టర్ చెప్పారు, మీ మిస్సెస్ ఎంతో కాలం జీవించరు, మీరు వెంటనే ఇండియా రావటం మంచిదని. అప్పుడు భారీగా ఒక ఉత్తరం రాశాడు ఆయన. నేను వెంటనే చేతి నిండా పని దక్షిణాఫ్రికాలో, నువ్వు నా కోసం ఎదురు చూడొద్దు, డాక్టర్ చెప్తున్నారు నువ్వు ఎంతో కాలం జీవించవని. ఓ పని చేయి, నేను వచ్చేటప్పుడు నువ్వు కనిపించవచ్చు, నాకు కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ వర్క్ విడిచిపెట్టి నేను రాలేను, వర్క్ అయిపోయినట్టునే వస్తాను. అలాగే నీ మీద నాకు ప్రేమ లేదని కాదు, లవ్ అనేది లస్ట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కానీ లవ్ లిమిటెడ్గా ఉంటుంది, ఇట్ ఇస్ అన్లిమిటెడ్, ఇట్ ఈ పెరమనెంట్. లవ్కి లస్ట్కి ట్రేడ్ ఉంటుంది, లవ్కి ట్రేడ్ ఉండదు, లస్ట్కి ట్రేడ్ ఉంటుంది. గాంధీ గారు రాసిన లెటర్ ఏమిటంటే, అందులో ఆయన రాయని రాశాడంటే, నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఒక నిజంగా నీ బాడీకి డెత్ వస్తాను, టైం వేస్ట్ చేసుకోకు, ఈ దేహం ఉన్నా లేకపోయినా, ప్రపంచం కనిపిస్తున్నా కనిపించకపోయినా, ఇప్పుడు మనం ఉందాం అనుకుంటున్నాం కదా. డెత్ అంటే అందరికీ భయం ఏంటంటే, శరీరం చనిపోయాక ఉండమనుకుంటాం మనం, అంతే డెత్ అంటే భయం వస్తుంది మనకి. మన అందరికీ శరీరం చనిపోయిన తర్వాత ఉండము అనుకుంటాం, అంతే భయం వస్తుంది మనకి. శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, అయితే ఉంటామని తెలియక భయం వస్తుంది మనకి. ఇక ఫియర్ ఒకటి, జలసీ ఒకటి, హేట్రెడ్ ఒకటి, ఇవన్నీ మనకి దేహభావన పెంచుతాయి, లోకానికి సంబంధించిన అటాచ్మెంట్ పెంచుతాయి. ఒకటి ఫియర్, రెండు జలసీ, హేట్రెడ్, శత్రుత్వాలు. తర్వాత నన్ను అందరూ గ్లోరిఫై చేయాలి, నన్ను అందరూ గ్లోరిఫై చేయాలనుకోవటం, నా మైండ్ని నా ఈగో సెన్స్ని అందరూ గ్లోరిఫై చేయాలనుకోవటం, లేకపోతే ఐఎమ్ సో అండ్ సో అనుకోవటం, ఏదో అనుకోవటం వల్ల, దీనివల్ల మనకు వరలతోటి అటాచ్మెంట్ పెరుగుతుంది, బాడీతోటి అటాచ్మెంట్ పెరుగుతుంది. గాంధీరాజు లెటర్లో సారాంశం ఏంటంటే, శరీరం చనిపోయిన తర్వాత కూడా మనిషి ఉంటాడు, ఉండవు అనుకోవటంలో వాడికి భయం వస్తుంది. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఉండొచ్చు, అది అమృతత్వ స్థితి, ఇమ్మొట్టాలంటే దాన్ని మన అమృతత్వం అంటారు. మన ఉపనిషత్తుల భాషలో అమృతత్వం అంటారు, అంటే శరీరానికి మరణం వస్తుంది, శరీరానికి మరణం వస్తుంది, మైండ్కి చేంజ్ వస్తుంది, కానీ ఈ మార్పులతోటి ఈ మరణాలతోటి సంబంధం లేకుండా ఒక అమృతత్వ స్థితి మన హృదయంలో ఉంది. అది బాడీ ఉండగా ఆ ఎరుకని మనం, ఏ వస్తువుకైతే మరణం లేదో దాని తాలూకు ఎరుక, అంటే మన బాడీతో ఎలాగ ఐడెంటిఫై అవుతున్నామో, మైండ్తో ఎలాగ ఐడెంటిఫై అవుతున్నామో, ప్రొఫెషన్తో ఎలాగ ఐడెంటిఫై అవుతున్నామో, లోపలని ఎటర్నిటీతోటి లోపలని ట్రూత్ తోటి నువ్వు అలా ఐడెంటిఫై కనుక అయితే, అయిన తర్వాత నీ శరీరం పోతే నీకు భయం, శరీరం పోయినప్పుడు నీకు శరీరం పోతుందని నీకు తెలిసిన నువ్వు ఉన్నావు, నీ ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? సత్యము, ఆనందము, పీసు. నీకు శరీరం ఉండకపోవచ్చు, ప్రపంచం కనిపించకపోవచ్చు, నీ హ్యాపీనెస్కి, నీ హ్యాపీనెస్కి ఆటంకం ఉండదు, నీ పీస్కి ఆటంకం ఉండదు. నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, బ్లిస్లో ఉంటావు, హ్యాపీనెస్లో ఉంటావు. అది ఎక్కడి నుంచి, ఎక్స్టర్నల్ నుంచి రావక్కర్లేదు, నీ లోపల నుంచే ఉంటుంది. ఇక్కడ వస్తువు లోపల వస్తువు, ఇప్పుడు మైక్ ఉందనుకోండి, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ సూర్యుడు లైట్ ఉండాలి, లేకపోతే పవర్ సహాయం ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉన్నా కనపడదు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఉన్నా కానీ నాకు ఇక్కడ లైట్ ఉండాలి, లేకపోతే సన్లైట్ అని ఉండాలి, పవర్ అని ఉండాలి, లేకపోతే మీరు ఉన్నా కనపడరు. ఇక్కడున్న హృదయం, ఇక్కడ హృదయంలో ఉన్న వస్తువు అటువంటి కాదు, అది ఉండటంలో తెలియబడుతూ ఉంటుంది, అదే భ్రమం. అది నీకు ఎక్స్పీరియన్స్, అది ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుంది, కానీ గ్రంథాల యొక్క సహాయం అక్కర్లేదు. ఏ వస్తువు అయితే అది ఉండటం వల్ల తెలియబడుతూ ఉంటుందో, దాంతో నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు అది అమృతత్వం అంటారు. ఆ స్థితి నువ్వు బాడీకి డెత్ రాకముందే నువ్వు పొందగలిగితే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, నువ్వు అది కంటిన్యూ అవుతావు, నీ పీసు, నీ హ్యాపీనెస్, నీ బ్లిస్సు ముగింపు లేకుండా ఉంటుంది, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్. నీకు 100% నువ్వు హ్యాపీనెస్లో ఉన్నప్పుడు శరీరం ఉందా లేదా, లోకం కనిపిస్తుందా లేదా,
దేవుడు ఉన్నాడా లేడా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అరైజ్ కాదు. అటువంటి ఇమోర్టల్ స్టేట్ని పొందడానికి ట్రై చేయమని ఆ లెటర్లో రాశాడు. ఎప్పుడు 1920 ఆ ప్రాంతంలో రాసిన లెటర్. అయితే నేను అంటాం మనం. ఈ నేను ఇది ఎక్కువగా వాటర్ కంటే ఎక్కువ వాడతాం. ఐ హావ్ డన్ దట్, నేను అది సాధించాను, ఇది సాధించాను అని చెప్తా ఉంటాడు. ఐన్స్టీన్ చెప్పాడు, స్పిరిచువాలిటీ సైన్స్ గుడ్డిది అన్నాడు. నీ టెక్నాలజీ నీ సైన్స్కి స్పిరిచువాలిటీ కనుక బ్యాక్గ్రౌండ్ కదా, లేకపోతే అది గుడ్డిది. అయితే సైన్స్కి కూడా రిలీజియన్, స్పిరిచువాలిటీకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే అది కుంటిది. మనిషి సుఖపట్టడానికి నీకు సైంటిఫిక్ థింకింగ్, ఆ స్పిరిచువల్ అవుట్లుక్, ఆ ఇంట్యూషన్ ఎంత ముఖ్యమో ఈ సైంటిఫిక్ టెంపర్ కూడా అంతే ముఖ్యం. అంటే హేతువాదం, అక్కడ రీజన్ ఎంత ముఖ్యమో నీకు మామూలుగా ఇంట్యూషన్ ఎంత ముఖ్యమో రీజన్ కూడా అంతే ముఖ్యం. అయితే కొన్ని విషయాలు రీజన్కి అందవు, కొన్ని విషయాలు రీజన్కి అందవు. అయితే రీజన్కి అందటం లేదని అక్కడ వస్తువు లేదని కాదు, ఒక ఇంట్యూషన్ అది. నీ రీజన్ కొన్ని విషయాలు అంతాయి, రీజన్ సహాయం తీసుకోనవు. రీజన్ నీకు ఎంతవరకు, రీజన్ కూడా ఇంటెలిజెన్స్లో భాగం. రీజన్ అనేది ఇంటెలిజెన్స్కి భిన్నంగా ఉండదు, రీజన్ అనేది ఇంటెలిజెన్స్లో భాగం. నీ రీజన్ ఎంతవరకు నీకు హెల్ప్ చేస్తున్నా అంతవరకు ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, మైండ్కి మరింత ముఖ్యమైనది వాడు ఏ మతస్థులు అవునండి, చాలా ముఖ్యమైనది ప్యూరిటీ. ఎవరికైతే ప్యూరిటీ లేదో, ఎవడి బిహేవియర్ అయితే ఇంపర్సనల్గా లేదో, వాడికి మనసుకు అంకరదృష్టి రాదు. వాడికి ఎవడి బిహేవియర్ అయితే ఇంపర్సనల్గా లేదో, ఇప్పుడు మ్యాడ్ డాక్టర్ ఫేమ్ ఉందనుకోండి, మ్యాడ్ డాక్టర్ నేమ్ ఉందనుకోండి, నా పేరు అందరికీ తెలిసిపోవాలి. నీకు పేరు ఉందో అసలు తెలియటానికి, నీ పేరు ఎవరు పెట్టారు, నీ పెద్దలు ఎవరో పెట్టారు. ఇది లోపల హృదయంలో ఉన్నటువంటి ఆ నేక ట్రూత్ మనం తెలిసే వరకు ఈ నేమ్ అండ్ ఫార్మ్ ఈ రెండు బంధిస్తాయి. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, నా పేరు అది. అయితే పర్టికులర్ బాడీ, పర్టికులర్ నేమ్ తోటి నీకు తాదాపు ఉన్నంతకాలం నీకు ఫ్రీడమ్ లేదు. పలానా శరీరం నాది, పలానా పేరు నాది. ఆ పేరుతోటో శరీరంతో నీకు ఎంతకాలం అయితే తాదాప్యం ఉందో అంతకాలం నీకు ఫ్రీడమ్ లేదు. అది ప్రపంచంలోకి మనం వచ్చింది ఎందుకు వచ్చామో అందుకు మర్చిపోవద్దు. ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఈ ప్రపంచం రమణ మహర్షి గారు చెప్పారు, ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదని. ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, అది అలా ఉందంటే అర్థం మంచిది కాదు చెడ్డది కాదు. నీ ఫేస్లో ఏముందో అది మిర్రర్ చూపిస్తుంది. నీ ఫేస్ నల్లగా ఉందనుకో, లేదా అక్కడ ఏమైనా మచ్చలు ఉన్నాయనుకో, అర్థం చూపిస్తుంది. నువ్వు అర్థం చూసి ఏం చేస్తావు, ఆ బాడీ మచ్చలు ఇలా తీసేసుకుంటే అక్కడ డస్ట్ ఉంటే ఇలా తీసేసుకుంటావు. అయితే మిర్రర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ డస్ట్ తీదది, నీ డస్ట్ని చూపిస్తుంది, ఆ డస్ట్ నువ్వు తీసేసుకుంటావు. అలాగే ఈ ప్రపంచం కూడా మంచిది చెడ్డది కాదు, ఓ మిర్రర్ లాంటిది. ప్రపంచం అంటే ఒక మిర్రరు, నీ బలహీనత ప్రపంచం చూపిస్తుంది. మీ బలహీనతల్ని ప్రపంచం చూపిస్తుంది. ఆ చూపించినప్పుడు ప్రపంచం చూపించకముందు మీకు బలహీనతలు తెలియవు, మీకు ఆ బలహీనతలు తెలియవు. ఆ బలహీనతలను ప్రపంచం ఎందుకంటే మీ బలహీనతలను చూపిస్తుంది. కానీ ప్రపంచం ఆ బలహీనతలు ఎలిమినేట్ చేయదు, రిమూవ్ చేయదు. నువ్వు ఎఫర్ట్ చేసి ఆ బలహీనతలను తొలగించుకోవాలి. ఎక్స్రే డిసీజ్ చెబుతుంది కానీ డిసీజ్ తొలగించదు. మెడిసిన్ వాడితే నీకు ఆ డిసీజ్ పోతుంది, కానీ ఎక్స్రే మటుకి నీకు ఫలానా డిసీజ్ ఉందని చెబుతుంది కానీ డిసీజ్ తొలగించదు, చూపించి వదిలేస్తుంది. అలాగే ప్రపంచం కూడా నీలోనటువంటి బలహీనతను చూపిస్తుంది, నీలోని మైనస్ పాయింట్స్ని చూపిస్తుంది, నీలోని బలహీనతను వీక్ పాయింట్స్ అన్ని చూపిస్తుంది, నీలోని ప్లస్ పాయింట్స్ చూపిస్తుంది, మైనస్ పాయింట్స్ చూపిస్తుంది. కానీ ఎలిమినేట్ చేయదు. నువ్వు ఎఫర్ట్ ఇస్ నీడెడ్, నువ్వు ఎఫర్ట్ చేసి వాటిని తొలగించుకోవాల్సింది. అయితే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాం చెప్పండి. తినటానికి అన్నం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, మేము 100% హ్యాపీగా ఉన్నామని ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? 100% పీస్గా ఉన్నాం, 100% హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ ఎవరైనా చెప్పగలరు అయితే మనకి బట్టలు ఉన్నాయి, తిండి ఉంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి, లగ్జరీస్ అన్నీ ఉన్నాయి, బాడీకి కావాల్సినవన్నీ ఉన్నాయి, మైండ్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఖురాన్లో ఒక మాట ఉంది, డిస్యూట్ఫుల్ ఎంజాయ్మెంట్. ఈ ప్రపంచం అంతా ఖురాన్లో మాట, మహమ్మద్ చెప్పాడు, ఈ ప్రపంచంలో ఏది ఎంజాయ్ చేసినా నీకు భిన్నంగా డిస్యూట్ఫుల్ ఎంజాయ్మెంట్. తర్వాత నువ్వు నీ ఇండిపెండెంట్ హ్యాపీనెస్, నీ లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్ కాకుండా బయట నుంచి వ్యక్తుల మీద ఆధారపడి కానీ సంఘటనల మీద కానీ ఆధారపడి నీకు ఏదైనా ప్రెషర్ వస్తుంటే ఏనాటికైనా నీ ప్రెషర్ అంతా పెయిన్ కింద మారిపోతుంది. ఏదైనా వ్యక్తి మీద ఆధారపడ్డాం అనుకోండి, లేదా పరిస్థితుల మీద ఆధారపడ్డాం అనుకోండి, నిజంగా మీకు సంతోషం వస్తుంది అనుకోండి, ఆ సంతోషం అది ఇండిపెండెంట్ కాకపోతే డిపెండెంట్ అయితే ఆ సంతోషం అంతా, ఆ ప్లెజర్ అంతా నీకు ఎప్పటికైనా పెయిన్ కింద మారిపోయే అవకాశం ఉంది. అది లా, అది డివైన్ లా. అంచేది మనం సాధ్యమైనంత వరకు ఈ కీర్తికాంక్ష, మీరేదో మంచి పని చేస్తారనుకోండి, ఆ మంచి పని అందరికీ తెలిసిపోవాలనుకుంటారు, మీరు అది పెద్ద బలహీనత మనిషికి. ది లాంగెస్ట్ పోయిమ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఎవడు, టెన్నిసన్ ఎవడో రాశాడు, ప్యారడైజ్ లాస్ట్ అని అడంటాడు. వేష్య లెక్క దాస్యంలోంచి మనిషి బయటకు రావచ్చాం, కానీ కీర్తికాంక్షలోంచి మనిషి బయటకు రావటం చాలా కష్టం. వేష్య యొక్క దాస్యంలోంచి బయటకు రావచ్చు, కానీ కీర్తికాంక్షలోంచి మనిషి విడుదల పొందటం చాలా కష్టం. ఇదంతా ఫాల్స్. అయితే మనం ఇప్పుడు భగవద్గీత ఉంది, అది హోలీ బుక్, టెస్ట్ బుక్, అది మనం జాగ్రత్తగా చదవాలి. ఉదాహరణకి మనం హిందూస్ కాబట్టి చెప్తున్నాను, మనకి వాళ్ళకు ఖురాన్ ఎలా అయితే టెక్స్ట్ బుక్, మన భగవద్గీత చాలా టెక్స్ట్ బుక్, మనకి మన హిందూస్కి అది టెక్స్ట్ బుక్ లాంటిది. అది మనకి అధ్యయనం చేయాలి, అధ్యయనం చేస్తే సరిపోదు. నాలెడ్జ్ పెంచుకోవడానికి హీరింగు, సీయింగు, రిఫ్లెక్టింగు, మెడిటేటింగ్, ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒకటి చూడాలి. నేను కువైట్ గురించి వినటం వేరు, కువైట్ని మ్యాప్లో చూడటం వేరు, కువైట్ గురించి శ్రవణం చేయటం వేరు, కువైట్ గురించి చదవటం వేరు, వచ్చి కువైట్ను చూడటం వేరు, పంచదార గురించి చదవటం వేరు, పంచదార గురించి వినటం వేరు, పంచదారని టేస్ట్ చేయటం వేరు. అలాగే ఏదో ఉందంటున్నారు, భగవంతుడు ఎవడో ఉన్నాడు, ఒక అండయింగ్ స్పిరిట్ ఉంది అని ఏదో చెబుతున్నారు, దాని గురించి శ్రవణం చేయటం వేరు, దాని గురించి బీబోర్డు పెద్దలు చెప్తే వినటం వేరు, దాని గురించి ఊహించటం వేరు, దాని గురించి దాన్ని రియలైజ్ చేయటం వేరు. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్, ఇట్ ఈస్ బియాండ్ సెన్సెస్, ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్, ఇట్ ఈస్ కింగ్లీ సైన్స్. అయితే మనం కెమిస్ట్రీ నేర్చుకుంటున్నాం, ఫిజిక్స్ నేర్చుకుంటున్నాం, లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం, ఈ లోపల నుండి నేర్చుకునేవాడు ఎంత నిజమో ఆ సబ్జెక్ట్స్ కూడా అంతే నిజం. ప్రహ్లాదులు అన్నాడు భాగవతంలో, చదువు వలను చావు లేని చదువు చదువు వలన మన శరీరం ఎంత నిజమో, మన పట్టు అంత నిజమో, మనం నేర్చుకునే విద్యలు కూడా అంతే నిజం. కోటి విద్యలు కూటి కొరకనే మనం చెప్పినట్టు, అంటే అవన్నీ సాపేక్షక సత్యాలు, రిలేటివ్ ట్రూత్స్, నాట్ అబ్సల్యూట్ ట్రూత్, అన్నీ సాపేక్షక సత్యాలే. అంటే నువ్వెవరో నీకు తెలియకపోతే, ఇప్పుడు ఎవరో కెమిస్ట్రీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, లేదా ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, పెద్ద ప్రొఫెసర్ అనుకోండి, నువ్వెవడో నీకు తెలిసిన వాళ్ళని అడగండి. అతను తన మైండ్ తన కంట్రోల్లో ఉందేమో అడగండి. ఇవన్నీ మనం ఎక్వైర్ చేస్తున్నాం ఇప్పుడు, ఇవన్నీ మనం ఎక్వైర్ చేసి ఈ బాడీ లోపల ఉండి నేనని ఈ ఫాల్స్ ఎంత నిజమో ఆ సత్యం, ఇవన్నీ కూడా సాపేక్షక సత్యాలు అంటారు, రిలేటివ్ ట్రూత్స్. వీటి వల్ల మనకు ఫ్రీడమ్ రాదు. కొంత ఈ బాడీ కంఫర్ట్గా ఉపయోగపడుతుంది, ఈ టెక్నాలజీ సైన్సు, మీకు సైన్స్ ఎంతో అభివృద్ధి అయింది, ఎవరి మండి నేను ఇంతవరకు కంట్రోల్ చేసిందో చెప్పండి. పూర్వం నడిచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు విమానాల మీద తిరుగుతున్నాం. టెక్నాలజీ కానీ సైన్స్ కానీ మన బాడీకి చాలా కంఫర్ట్స్ తీసుకొచ్చింది. ఎవడో మైండ్, టెక్నాలజీ కానీ సైన్స్ కానీ ఇక్కడ ఉన్న మైండ్లో ఎవరో ఒక్క మైండ్ కంట్రోల్ చేసిందా, దానికి చేత కనపడదు. నాకు కళ్ళు కనపడటం లేదు, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, చెవులు చేసే పని చెవులు చేయాలి. నాకు కళ్ళు కనపడటం లేదు అనుకోండి, చెవులను అడుగుతాను అనుకోండి, నువ్వు నువ్వు చూసి పెట్టాను, అది చూడలేదు, దానికి చేత కనపడదు. అయితే నాలెడ్జ్ నాలెడ్జ్ పెంచుకోవటంలో శ్రద్ధగా చూడటం ఒకటి, వినటం ఒకటి, వినదాన్ని రిఫ్లెక్షన్, అది నాలెడ్జ్ అక్వైర్ చేయడానికి దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. మనం ఏదైతే చదివామో దాన్ని మన బ్రెయిన్లో తిప్పుకోవాలి. లేకపోతే మెడిటేషను ఇవన్నీ కూడా మన నాలెడ్జ్ అక్వైర్ చేసే సాధనాలు. ఇవన్నీ కూడా నాలెడ్జ్ అంటే ట్రూ నాలెడ్జ్ వేరు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవటం, అప్పుడు నీకు మోక్షం. నువ్వెవరో నీకు తెలుసుకోకుండా నీకు మోక్షం రాదు. అంటే భగవంతుడు చెప్పాడు, నీవు విధి నిషేధం, ప్రతిదానికి నీ లాజిక్ లాజిక్ అవసరం, లాజిక్ కొంత దూరం నడుస్తుంది, లాజిక్ అవసరం, రీజన్ అవసరమే కొంత దూరం నడుస్తుంది. అర్జున, నేను ఈ పని చెయ్యొద్దంటే మానేది. డూస్ అండ్ డోంట్స్, డూస్ అండ్ డోంట్స్. డోంట్స్ అనేది భగవంతుడు ఎందుకు చేయొద్దన్నాడు, ఎందుకు చేయొద్దన్నాడు, మానేది. భగవంతుని నిర్దేశించింది చెయ్యి, అప్పుడు నువ్వు గమ్యస్థానికి డెస్టినేషన్కి రీచ్ అవుతావు, భగవద్ అనుభవం కలుగుతుంది, అప్పుడు నువ్వు సారల్ ఎస్టేట్ని పొందుతావు. ఉన్న వస్తువుని, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎరుకులోకి వచ్చే వరకు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. నీకు నీ హృదయంలో ఉన్న ట్రూత్ నీకు తెలిసే వరకు ట్రూత్ కానిది నువ్వు ట్రూత్ అనుకుంటా ఉంటావు. ఉదాహరణకు నోబెల్ ప్రైజ్ పొందినవాడు అతను సైన్స్ వాడే, అతని దేవుడి మీద నమ్మకం లే. సౌత్ ఇండియాలో ఎక్కడో ఒక ఆయన రమణ మహర్షి ఉన్నాడని ఎవరో చెప్తే, ఢిల్లీ కాంగ్రెస్లో సైన్స్ కాంగ్రెస్లో ఎవరో చెప్తే చూడటానికి వచ్చాడు ఆయన. రమణ మహర్షి గారు ఏమో ఆయన చోట మాట్లాడలేదు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, చాలా తక్కువ మాట్లాడతాడు రమణ మహర్షి గారు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడలేదు, ఈ సైంటిస్ట్ కూడా ఏం మాట్లాడలేదు. నోబెల్ సైంటిస్ట్ కూడా మాట్లాడలేదు. అలా అరగంట కూర్చున్నారు, ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత హోలీ కంపెనీ ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తూ ఉంటారు. మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందనుకోండి, స్మోకర్స్ కాని వాళ్ళతో ఒక 6 నెలలు స్నేహం చేయండి, మీ హ్యాబిట్ గివప్ చేసేస్తారు. అది హోలీ కంపెనీ అంటారు. అంటే వాళ్ళ వైబ్రేషన్స్ మనమే పనిచేస్తాయి మనకు తెలియకుండా. అంటే సజ్జన సాగ మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా హోలీ కంపెనీ అని. వాళ్ళు హోలీ కంపెనీ వల్ల మైండ్కి ప్రిపరేషన్ వస్తుంది, ట్రూత్ని రియలైజ్ చేయడానికి మైండ్ మెచ్యూర్ అవుతుంది, మైండ్ ఫిట్ అవుతుంది. ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని కనిపెట్టుకోండకు. ఎవరో వచ్చి నేను ఉద్ధరిస్తారని గీతలో చెప్తాడు. ఎవరో వచ్చి నేను ఉద్ధరిస్తారు, ఎవరో వచ్చి నేను అందరి మీద కూర్చో పెడతారని కనిపెట్టుకోండకు. నీ ఎఫర్ట్ ఏది నువ్వు చేసుకో, ఎఫర్ట్ ఏది నీ డే. గౌతమ్ బుద్ధుడు లాస్ట్ డేలో ఆయన డైరీలో చనిపోయాడు, మోషన్స్ పట్టుకుని గౌతమ్ బుద్ధుడు చనిపోయాడు డైరియా. లాస్ట్ డే ఆయన చవిత్తముడు పేరు ఆనంద్. ఇంకో 5 మినిట్స్లో శరీరం విడిచిపెడుతున్నాడు. గౌతమ్ బుద్ధుడు లాంటి వ్యక్తి ఇంతవరకు సృష్టిలో భూమి మీద ఎవడో నడవలేదన్నాడు చవిత్తమ్ముడు. బుద్ధుడు లాంటి పెర్సనాలిటీ అంటే హైలీ సివిలైజ్డ్, దేవుడు ఉన్నాడో లేదో అది అడగదు, హైలీ సివిలైజ్డ్ పెర్సన్ అని చెప్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది బియాండ్ సివిలైజేషన్, ఇది బియాండ్ కల్చర్. ఆయన్నే ఆనంద్ అన్నాడు, మీలాంటి గ్రేట్ మ్యాన్ ఎవడు ఎంతవరకు అర్థం మీదకి రాలేదన్నాడు. మనం అయితే సంతోషిస్తాం, అంటే మన ఈగో సెన్స్కి ఫుడ్ అది. మన ఎవరైనా మన ఈగోని గ్లోరిఫై చేశారనుకోండి మనం సంతోషిస్తాం, మరి అది ఎప్పటికైనా స్వారోగ్యం మారిపోతుంది. ఎప్పుడు కూడా ఈ మనం ఈగోని ఎలిమినేట్ చేసే శక్తి మనకు లేకపోతే, దాన్ని రిమూవ్ చేసుకునే శక్తి మనకు లేకపోతే, ఈ ఫాల్స్ అయిన కనుక మనం రిమూవ్ చేసుకునే శక్తి లేకపోతే కనీసం దానికి ఫీడ్ చేయటం తగ్గించాలి. బాడీకి ఫుడ్ అవసరమే, కానీ ఈగో మైండ్కి, ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై చేస్తుంటే అది పెరిగిపోయి మనకు ఆరోగ్యం సారో పెరిగిపోతూ ఉంటుంది. ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై చేయకూడదు, బాడీకి సప్లై చేయొచ్చు, అది మెయింటెనెన్స్ కోసం. కానీ ఈగో మైండ్కి బాడీ బౌండ్ అయితే బాడీ బౌండ్ అయ్యి మటుకి మనం ఫుడ్ సప్లై చేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, మీకు డిప్రెషన్ వస్తుందనుకోండి, అది కూడా ఈగో మైండ్కి ఫుడ్ వెళ్ళిపోదు. అందుకే కృష్ణుడు చెప్తాడు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని బ్రెయిన్ అని, నిందా స్థుతుల మధ్య, అప్స్టో డౌన్స్ మధ్య, లాభ నష్టాల మధ్య నీ బ్రెయిన్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను వినండి, ఇది మీరు జాగ్రత్తగా వినండి. నీలాంటి గ్రేట్ మ్యాన్ ఎవడు ఎర్త మీదకి రాలేదన్నాడు. ఎవడ చవిత్తముడు ఆనంద్ అన్నాడు. వరల్డ్ హిస్టరీ అంతా నువ్వు చదివావా అన్నాడు. నేను చదవలేదన్నాడు. వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీ నువ్వు చదవకుండా నాలాంటి గ్రేట్ మ్యాన్ ఎవడ రాలేదు నువ్వు ఎలా చెప్తున్నావు అన్నాడు. అటువంటి స్టేట్మెంట్స్ వద్దన్నాడు. బుద్ధుడు చాలా గొప్పవాడు నువ్వు అంటావు అనుకో, దానివల్ల నీకు తెలిసేమి లేదు. కువైట్లో బ్యాంకులో 1,000 కోట్లు ఉన్నాయి, నీ జేబులో 10 రూపాయలు లేవు. 1,000 కోట్లు నీకెందుకన్నాడు బుద్ధుడు? నీ జేబులో ఖర్చు పెట్టడానికి, ఖర్చు పెట్టుకోవడానికి 10 రూపాయలు కూడా 10 దివారాలు లేవు. ఇక్కడ జేనార జవార ఇది అంటారు ఇక్కడ కరెన్సీని. 10 రూపాయలు కూడా నీ పోకట్లు లేవు. ఇక్కడ కువైట్ బ్యాంకులో 10,000 కోట్లు ఉంది, దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? బుద్ధుడు చాలా గొప్పవాడని చెబుతున్నాడు. గొప్ప నిజంగా గొప్పవాడైతే నీకు కలిసి వచ్చేదంటే బుద్ధుడు ఏ స్టేట్ అయితే పొందాడు, బుద్ధుడు ఏ నిర్వాణ స్టేట్ అయితే పొందాడు, ఏ మోక్షస్థితిని పొందాడు, ఏ ఆవరణ లేని స్థితి సారోల స్టేట్ని, దుఃఖరహిత స్థితిని బుద్ధుడు ఏ దుఃఖరహిత స్థితి పొందాడు, ఆ స్టేట్ను పొందటానికి ట్రై చేయి. కానీ బుద్ధుడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడో చెప్పాల్సిన పని నీకు లేదన్నాడు. అది పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి. రెండు వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను. పూజ మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మన పెద్దలు 3 ఏర్పాటు చేశారు. 1 పూజ, 2 జపం, 3 ధ్యానం. పూజ చేతులతో చేస్తాం, జపం నోటితో చేస్తాం, ధ్యానం మైండ్తో చేస్తాం. ఈ 3 ఎందుకంటే మైండ్ కంట్రోల్ చేసుకుంటాం. మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోవటానికి, మన మైండ్ మనం నియమించుకోవటానికి. అంటే మీకు కంట్రోల్ మైండ్ కంట్రోల్ కూడా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. ఇంటెలిజెన్స్ వల్ల హ్యాపీనెస్ రాదు కాదు, హ్యాపీనెస్ మైండ్ కంట్రోల్ చేసుకునే కొద్ది అది డీపిన్ అవుతుంది. తర్వాత నీకు ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. మన మెటాఫిజిక్స్లో చెప్తారు, టు నో ద ట్రూత్, టు నో ద ఎటర్నిటీ, వాటి డీపిన్ అవర్ దాల్ పైకి ఎగర్తం కదా, లోపలికి ప్రవేశించటం. టు నో ద ట్రూత్ యూ హ్యావ్ టు డీపిన్ అవర్ దాల్. నీ హృదయంలోకి వెళ్ళటం, నీ హృదయంలోకి మొలగటం అంటే నీ హృదయంలో ఒక వస్తువు ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఇదే చెప్పాడు మా ఓ సైంటిస్ట్ వచ్చాడు అని చెప్పాను కదా రమణ మహర్షి గారి దగ్గరికి, ఆ వాక్యం మీకు చెప్పడానికి మర్చిపోయాను. ఆయన వచ్చి కూర్చున్నాడు అలాగా, మాట్లాడలేదు. భగవాన్ కూడా ఏం మాట్లాడలేదు, ఆ సైంటిస్ట్ కూడా ఏం మాట్లాడలేదు. ఒక అరగంటనో ఒక ఆయన అమెరికా కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. ఇండియా విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన ఒక జర్నల్లో రాశాడు అక్కడ, నేను సౌత్ ఇండియాలో ఒక ఋషిని చూశాను, ఆయన నాతో ఏం మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. పరిసరాలకు అతీతంగా, నా బాడీకి అతీతంగా, నా మైండ్కి అతీతంగా, నా లైక్స్ డిజ్లైక్స్కి అతీతంగా ఏదో సంథింగ్ స్పిరిట్, సంథింగ్ ట్రూత్ ఏదో ఉంది బియాండ్ బాడీ, బియాండ్ మైండ్, బియాండ్ వరల్డ్, ఎనీథింగ్ అతీతంగా, బియాండ్ సైన్స్ ఆల్సో, బియాండ్ మెటాఫిజిక్స్ ఆల్సో, ఏదో అతీతంగా ఏదో సంథింగ్ నా హృదయంలో ఉందని స్ఫురించింది. కానీ అది నాకు తెలియదనే సంగతి కూడా తెలుసు. అయితే ఆయన చూడటం నాకు లాభం ఏంటంటే, నాకున్న విజ్ఞానం, నేను ఎక్వైర్ చేసిన సైన్స్ ఇంకోటి నా ఫీల్డ్ ఏది చేసినా, నేను బిఎంఐ 1 నిజం అనుకుంటున్నాను. బాడీ 1 ఉంది, మైండ్ 1 ఉంది, ఇంటలెక్ట్ 1 ఉంది. వీటికి అచేతంగా ఏదో సంథింగ్ ఎక్కడ ఉందని మటుకి ఆయన సమక్షంలో నాకు స్ఫురించింది. అయితే ఆయన నాకు టీచ్ చేయలేదు. సైలెన్స్ అంటే నోరు మూసి కూర్చోవడం కాదు, అదొక రకమైన సైలెన్స్ అంటే నీ మనస్సు నీ హృదయంలోంచి వస్తుంది, నీ మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో, నీ మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ మైండ్ ఆ సోర్స్లోకి వెళ్ళి అక్కడ ఉండగలిగితే అక్కడి నుంచి సైలెన్స్ వస్తుంది. నోరు మాట్లాడకుండా ఊరుకోవటం అది మామూలుగా మౌనం, అది కాదు నిజమైన సైలెన్స్. సోర్స్లోకి వెళ్ళి అక్కడ ఉండగలిగితే అక్కడి నుంచి సైలెన్స్ వస్తుంది. నోరు మాట్లాడకుండా ఊరుకోవటది అది మామూలుగా మౌనం, అది కాదు నిజమైన సైలెన్స్. ఎక్కడి నుంచి వస్తే ఇప్పుడు దక్షిణామూర్తి సైలెన్స్ అంటాడు చూడండి, మౌనం మౌనం వల్ల అందరికీ బోధించాడు దక్షిణామూర్తి అని చెప్తాడు. ఆ సైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎక్కడ ఏ సోర్స్లోంచి అయితే మైండ్ వస్తుందో ఆ సోర్స్లో మైండ్ అబ్జార్బ్ అయిపోయినప్పుడు, ఆ సోర్స్లో మైండ్ మిడితమైనప్పుడు, అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ అది లయమైనప్పుడు అక్కడి నుంచి సైలెన్స్ వస్తుంది. ఆ సైలెన్స్ మాట్లాడక్కర్లేదు, ఆ సైలెన్స్కి మౌత్ అక్కర్లేదు, మౌత్ అక్కర్లేకుండా టీచ్ చేస్తుంది దక్షిణామూర్తి టీచింగ్ అంటేవాడు. అలాగే రమణ మహర్షి గారి దగ్గర కూర్చున్నప్పుడు నేనేం మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, కానీ సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, ఉందని తెలుస్తుంది. అది నాకు అవగాహన లేదు, ఇట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండింగ్, నా అండర్స్టాండింగ్ అది అందటం లేదు, కానీ ఇక్కడ ఉందని మటుకు తెలుస్తుంది. అది గ్రహించాను అని ప్రజెన్స్లో అని చెప్పాడు. అంటే ఆ ఎక్సెంట్ వరకు ఆ లాభం అక్కడ పొందాడు. ఏదైనా మనం హోలీ ప్లేసెస్కి వెళితే మహర్షిని మహాత్మను దర్శిస్తే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు. అంటే ఊరికే రిక్తహస్తాలతో బయటికి రాము. అలాగే ఏదైనా డివైన్ ఆ భగవంతుడి యొక్క అన్ని పేర్లు భగవంతుడియే, అన్ని రూపాలు భగవంతుడియే. భగవంతుడు ఒక్కడంటే ఒక్కటే, ఇన్ని రూపాల్లో కనిపించేవాడు కూడా ఆయన. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను అనుకోండి, నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మీకు నేను ఏదైనా ఉపకారం చేశాను అనుకోండి, నాకు నేను ఉపకారం చేసుకుంటున్నాను. మీకు నేను ఏదైనా అపకారం చేశానుకోండి, నాకు నేను అపకారం చేసుకుంటున్నాను. ఇది మనకు తెలిస్తే ఎప్పటికప్పుడు లైఫ్లో బహు జాగ్రత్తగా జీవిస్తాం మనం. ఏంటంటే నేను మీకు చేసింది మళ్ళీ నాకు తిరిగి వస్తుంది, నేను మీకు అపకారం కనుక చేస్తే మళ్ళీ ఎప్పుడైనా అది నాకు రిటర్న్ అయిపోతుంది. ఇది రాయిది, భారతదేశం అంబేద్కర్ రాసింది కదా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనేది కదా, అప్పుడే 100 సవరణలు చేయడానికి ఇది చట్టం. ఇది ఇతరులకు ఏదైనా నువ్వు సహాయం చేస్తే అది నీకే వస్తుందని నీకు తెలిస్తే నువ్వు చేయకుండా ఎలా ఉండగలవు? తర్వాత మన శరీరం యొక్క ఈ జీవితాలని కూడా తీసేసిన సినిమాలు లాంటి మెడ్రాసులో సినిమా తీస్తారు, విశాఖపట్నం తీసుకొచ్చి ఆడతారు, ఇంకా సినిమా అర్చడానికి బాగున్నాంతే బాగోపోయినా, పిక్చర్ ఫెయిల్ అయినంతే సక్సెస్ అయినా. ఈ మధ్య మన తెలుగు సినిమాలో చాలా ఫెయిల్ అయిపోతున్నారు. తీయటం విశాఖపట్నంలో తీరి సినిమా, హైదరాబాద్లోనే మెడ్రాస్లోనే చేస్తారు, తీసుకొచ్చి విశాఖపట్నంలో. అలాగే తల్లి కడుపులో మన శరీరాలను తీసేసిన సినిమాలు లాంటివి. మన సినిమా తీసేసిన తర్వాతే గాడ్ ఏం చేస్తాడంటే, మన కంట్రోల్ ఏం చేస్తాడంటే, ఈ బాడీని ఎర్త మీదకి పంపిస్తాడు. అది కువైట్లో ఉండాలా, ఖత్తర్లో ఉండాలా, అమెరికాలో ఉండాలా, లేకపోతే ఇంగ్లాండ్లో ఉండాలా, ఆ శరీరం ఎక్కడ ఉండాలి? అవి ఇంజనీర్గా వర్క్ చేయాలా, లేకపోతే డాక్టర్గా వర్క్ చేయాలా, ఫార్మర్గా వర్క్ చేయాలా, లేదా అగ్రికల్చర్ సైంటిస్ట్గా వర్క్ చేయాలా, ప్రొఫెషన్, లేకపోతే మ్యారేజ్, లేకపోతే బర్త్ డెత్, ఇటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ అలా కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను వేరే, ఈశ్వరుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళికలో మనం కూడా ఒక భాగం. మన బాడీ కూడా ఎప్పుడు ఎర్త మీదకి రావాలి, ఎప్పుడు ఎర్తను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇదంతా ప్రీ డిటర్ మైండ్. బాడీ ఎక్కడ ఏ రోజున ఎక్కడ ఉండాలి, ఏ గంటలో ఎక్కడ ఉండాలి, ఇదంతా ప్రీ డిటర్ మైండ్. జైల్లో పెట్టినప్పుడే 6 నెలలు జైలు, 1 సంవత్సరం జైలు వేస్తూ ఉంటారు. మన ఈ బాడీలోకి వచ్చినప్పుడే, జీవుడు ఈ బాడీలోకి వచ్చినప్పుడు ఈ బాడీ ఎంతకాలం ఉండాలి, లైఫ్ స్పాన్ కూడా నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, రమణ మహర్షి గారితో ఒక చిత్తూరు జిల్లా కోర్టు ప్లేటర్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడితే అంటే, బాడీకి సంబంధించినంత వరకు మనం అందరం తీసేసిన సినిమాలు లాంటివి అన్నాడు ఆయన. అంటే ప్లేటర్లకు మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటారు, కొంచెం బ్రెయినీ పీపుల్, మనకంటే వాళ్ళు కొంచెం బ్రెయినీ పీపుల్, లాయర్స్. సత్యాన్ని అసత్యంగా చేయగలరు, అసత్యాన్ని సత్యంగా చేస్తూ ఉంటారు అడ్వకేట్స్. ఆయన ఏం చేశాడంటే, టేబుల్ రమణ మహర్షి గారి పక్కన టేబుల్ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ ఆఫ్లో ఉంది, ఆన్లో ఉంది, ఆన్లో ఉంటే ఈయన లెగిసి వెళ్ళేది ఆఫ్ చేశాడు ఫ్యాన్. పలానా రోజుని పలానా సంవత్సరంలో మీ పక్కన టేబుల్ ఫ్యాన్, ఇలా ఆన్లోని ఫ్యాన్ ఆఫ్ చేయటం అనేది నా తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు నిర్ణయం అయిపోయిందని అడిగాడు ఆపరేటర్ గారు. బాగా ఉన్నారు, ఆలోచించి చెప్తాను సత్తాలు అన్నాడు. అయితే నా ఎఫర్ట్ ఎందుకు, నా తపస్సు ఎందుకు, నా కృషి ఎందుకు, ఇక్కడ ప్రశ్న. బాడీ అంతా తీసేసిన సినిమా అయితే నా తపస్సు ఎందుకు, అయితే నా ఎఫర్ట్ ఎందుకంటే నీ తపస్సు ఎందుకంటే నీ సాధన ఎందుకంటే బాడీ దాని కోర్సు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మీద బాడీకి సంబంధించినంత వరకు పుణ్య ప్రారంభం ఉంటుంది, పాప ప్రారంభం ఉంటుంది, జరగవలసింది అలా జరిగిపోతూ ఉంటుంది. అయితే దాని బయట బాడీకి జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మిమ్మల్ని కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. మీకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ప్రకృతి రీత్యా వచ్చే ఇబ్బందులు రావచ్చు, డొమెస్టిక్ ట్రబుల్స్ ఉండొచ్చు, డొమెస్టిక్ డిఫికల్టీస్ ఉండొచ్చు, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు, లేదా సోషల్ సమాజపరంగా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉండొచ్చు, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అనేక రకాలుగా సామాజికంగానివ్వండి, ప్రకృతి పరంగానివ్వండి, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవనండి, అనేక ప్రభావాలు మీకు వస్తూ ఉంటాయి. అంటే బాడీ దాని కోర్సు దానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ రోజున ఏది జరగాల జరుగుతూ ఉంటుంది. ఆ సంఘటన యొక్క ప్రభావం, నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రభావం, సామాజికంగా వచ్చే ప్రభావం, బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి వచ్చే ప్రభావం, ఏ ప్రభావం కూడా నీ మీద పడదు నిజంగా డివోటీ అయితే సాధకడైతే అంతవరకు అది హెల్ప్ చేస్తున్నట్టు చెప్పాడు. అంటే అంటే భక్తుడికి యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండదు. వాడు క్వైట్గా ఉంటాడు, వాడు కూల్గా ఉంటాడు, బ్లేమ్ చేసినప్పుడు ఒక రకంగా, స్తోత్రం చేసినప్పుడు ఒక రకంగా కాకుండా వాడు ఈవెన్ మైండెడ్గా ఉంటాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు, అతని పని దాన్ని చూసుకుంటూ ఉంటాడు. బయట నుంచి వచ్చే స్తోత్రాలకి, బయట నుంచి వచ్చే శత్రుత్వాలకి ఇట్లు ఆ ప్రభావం మటుకి వాడి మైండ్ మీద ఏం పడదు. అది సాధన యొక్క లాభం. నన్ను ఎక్కడ ఉండమంటారు, రమణ మహర్షి గారిని ఒక రిటైర్ అయినవాడు, రిటైర్ అవుతున్నాడు, నన్ను ఎక్కడ ఉండమంటున్నారు అడిగాడు. ఆయన అంటే కువైట్లో ఉండమంటారా, లేదా బాంబేలో ఉండమంటారా, లేదా మా నైటీ ప్లేస్లో ఉండమంటారా, ఎక్కడ ఉండమంటారు రిటైర్ అయిపోయాక అని అడిగాడు. అక్కడ అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కడ ఉండి అన్నాడు. ప్రశ్న ఏంటంటే నన్ను ఎక్కడ ఉండమంటారు, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు అంటే అక్కడ ఉండవు. అంటే నేననే తలంపు ఉంది, ఇట్ ఈజ్ మదర్ థాట్. మనకు అనేక తలంపులు వస్తాయి. ఈ నేననే తలంపుని అంటే బాడీ బౌండ్ అని మదర్ థాట్ అంటారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను చెప్పిన మాటలు మీరేమి నమ్మద్దు. మీకేమైనా మంచి ఆలోచనలు వస్తున్నాయనుకోండి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయనుకోండి, ఏ తలంపులు వచ్చినా, ఏ ఆలోచనలు వచ్చినా మీ బాడీ కేంద్రం. మీ బాడీ కేంద్రం కాకుండా ఏదైనా ఓ తలంపు వస్తుందా మీకు? ఆల్ థాట్స్ ఆర్ సారఫుల్, ఆల్ థాట్స్ ఆర్ సారఫుల్. ఏ గార్డెన్ నిద్రలో హ్యాపీగా ఉండగలుగుతున్నాడు, అక్కడ థాట్స్ లేవు. నన్ను ఎక్కడి నుంచి, నన్ను ఎక్కడ ఉండమంటారంటే ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కడ ఉండు, నువ్వు నేను నేను అంటున్నావు. ఆ నేనైన తలంపు నీ లోపల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, వెతుకు, వెతికితే దొరుకుతుంది. నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది వెతికితే, దాన్ని పరిశీలించి చూస్తుంటే ఇది లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు అని నేను అన్వేషణ చేస్తే, ఆ మూల తలంపు అన్వేషణ చేసి సెర్చ్ ఫర్ ట్రూత్, సెర్చ్ ఫర్ రియాలిటీ, సెర్చ్ ఫర్ ఇమోర్టాలిటీ, సెర్చ్ ఫర్ గాడ్, నువ్వు అన్వేషకుడికి అయితే మూల తలంపు మూలంలోనే ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ అంటే మనం అనుకునే ట్రూత్ కాదు, వ్యవహారిక ట్రూత్ కాదు, అది మనం అనుకునే ట్రూత్, ఇటువంటి ట్రూత్ కాదు, అది అంటే పెరమైన ట్రూత్. అంటే అన్ని కాలాల్లోనే అన్ని అవస్థల్లోనే ఉండే ట్రూత్, ప్రపంచం లేనప్పుడు కూడా ఉన్న ట్రూత్. ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా, దేహం కనిపించినా కనిపించకపోయినా, తనంతట తానుగా ఉండేది ట్రూత్. ఏదో ఒకటి ఉంది అది, అది ఒకటంటే ఒకటే, రెండుగా ఉండదు, మూడుగా ఉండదు. ట్రూత్ అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు. అది అక్కడే ఉంది, అదే బైబిల్ చెప్పాడు, యు మస్ట్ నో ద ట్రూత్, యూ షల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీకు ట్రూత్ రియలైజ్ చేసే వరకు నువ్వు సైంటిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మెటాఫిజిషియన్ అవ్వచ్చు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఏది చేసినప్పటికీ నీకు హ్యాపీనెస్ లేదు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకునే వరకు, ఆ బాడీ బౌండ్ అయ్యే సమస్య పరిష్కారం అయ్యే వరకు నీకు దేవుడు అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ నీ హృదయంలో ఉన్న ఈ మూల తలంపు ఏ మూలంలోంచి వస్తుందో ఆ మూలంలోకి వెళ్ళి నువ్వు ఉండలేకపోతే, నీ మూల తలంపు యొక్క మూలాన్ని నువ్వు చూడలేకపోతే, నీకు ఎక్కడైనా దేవుడు కనిపించాడని చెప్పినా నీ మానసిక దృశ్యం, అది కనిపించే దేవుడే, అది పాక్షిక సత్యం, అది నిజమైన దేవుడు కాదు, అది ట్రూ గాడ్ కాదు. నీ హృదయంలో ఉన్నాడు ఒకడు, ఉన్నాడు ఒకడు. భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు భక్తి మార్గాన్ని ప్రయాణం చేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, యోగ మార్గంలో ప్రయాణం చేయి, అది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి. ఇది సత్యం, ఇది అసత్యం, ఇది నిత్యం, ఇది అనిత్యం అని డిస్క్రిమినేషన్ విడదీసుకుని వెళ్ళు. నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్ అని నువ్వు కాని దాంట్లో నుంచి ఎలిమినేట్ అవుతూ వెళ్ళు, వెళ్ళు. నువ్వు కానీ ఏ మార్గంలో నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయి, కానీ వెళ్ళవలసింది హృదయంలోకి. నువ్వు భక్తి మార్గంలోంచి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గీతలో 4 మార్గాలు చెప్పాడు. 40 మార్గాలు యేసుక్రీస్తు 40 చెప్పచ్చు, అలా 90 మార్గాలు చెప్పచ్చు. ఎవడు ఎన్ని మార్గాలు చెప్పినా ఈ బాడీ బౌండ్ 5లోంచి ఎలిమినేట్ కాకపోతే వాడు, వాడికి రియలైజేషన్ లేదు. నీ అస్తిత్వం కేవలం నీ శరీరానికే పరిమితమైనంత కాలం, నీ ఇంద్రియాలకే పరిమితమైనంత కాలం, నీ మైండ్కే పరిమితమైనంత కాలం నీకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది మోమెంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఆందోళన, ఫ్రీడమ్ లేకపోతే హ్యాపీనెస్ లేదు, ఫ్రీడమ్ లేకపోతే పీస్ లేదు. ఏ మార్గంలో ప్రయాణం చేయి, ఈ నేను తప్పించుకోలేము. బాగా అర్థం చేసుకోండి మీరు, ఏ మార్గంలో ప్రయాణం చేయి ఈ నేను తప్పించుకోలేము. ప్రతి మార్గంలోనూ ఈ నేను ఉంటుంది. ఏ మార్గంలో ప్రయాణం చేసినా నీ గమ్యం ఇందులోంచి బయటపడటం, ఇందులోంచి బయటపడకుండా నీకు హ్యాపీనెస్ రియలైజ్ చేయలేవు. నీ హార్ట్లో ఉంది, బ్లిస్తుంది, కానీ బ్లిస్ నీ చేతిలోకి అందుబాటులోకి రాదు. ఒక వస్తువు వాటర్లో పడిపోయినప్పుడు అది ఎంత లోతులో పడిపోయిందో అంత లోతు నువ్వు మొలగలిగితేనే వస్తువు నీకు చేతికి దొరుకుతుంది. అదేవిధంగా ఈ స్పిరిచువల్ హార్ట్లో భగవంతుడు ఉన్నాడు. నువ్వు ప్రాణాన్ని బంధించి, మనస్సును నిగ్రహించి, నీ తోకాన్ని పెంచుకుని అంత లోతుల్లోకి, అంత డెప్త్లోకి నువ్వు వెళ్ళగలిగితేనే ట్రూత్ని రియలైజ్ చేస్తావు, కానీ లేకపోతే ట్రూత్ని రియలైజ్ చేయలేవు. ప్రపంచంలో మంచి ఉంది, చెడ్డ ఉంది, ఇది రిపీటెడ్గా చెప్పాడు రామకృష్ణుడు. ప్రపంచంలో ఎప్పుడు కూడా ప్రపంచంలో వరల్డ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. ప్రపంచంలో చెడ్డ లేకుండా పూర్తిగా 100కి 100 రూపాయలు మంచి ఎక్కడ ఉండదు. 100కి 100 రూపాయలు మంచి ఉండదు, 100కి 100 రూపాయలు చెడ్డ ఉండదు. ఎంతో కొంత మంచి లేకుండా చెడ్డ ఎప్పుడు ఉండదు. ఒకసారి చెడ్డ ఎక్కువ ఉంటుంది, ఒకసారి మంచి ఎక్కువ ఉంటుంది వరల్డ్లో. ఆ నిష్పత్తిలో తేడా వస్తూ ఉంటుంది. రామకృష్ణుడు చెప్పాడు, ఇసుకని పంచదారని ఇలా కలిపేసి, ఇసుక పంచదార రెండు కలిపేసి అక్కడ పడేయమన్నాడు. చీమలు వచ్చేస్తాయి అక్కడ, చీమలు వచ్చి ఏం చేస్తాయి, ఇసుకని ముట్టుకోవటండు, పంచదార పట్టుకుని వెళ్ళిపోతాయి. మనం కూడా అలా ఉండాలి. ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడ్డలు, చెడ్డ లేకుండా వరల్డ్ ఎప్పుడూ ఉండదు. కుక్కతోక వంకరగా ఎంచుకుందంటే దాని నేచర్ అది. ఏ టెక్నాలజీ అయినా కుక్కతోక వంకర చేయగలిగింది ఇప్పటి వరకు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అయినా కుక్కతోక వంకర తీయగలిగిందే? ఇంతమంది మైండ్స్ ఉన్నాయి, ఎవరి మైండ్లో అయినా మారు మనసు తీసుకురాగలిగిందా టెక్నాలజీ? అది నేచర్ అది. అదేవిధంగా ప్రపంచంలో చెడ్డ లేకుండా మంచి ఉండదు, మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, దాని నిష్పత్తిలో తేడా ఉండొచ్చు. రామకృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఈ చెడ్డ ఎంచుకుంది, ఈ చెడ్డ ఎంచుకుంది, అస్తమాని నీ మనసును పాడు చేసుకోవటం మానేసి ఇసుక పంచదార కలిపి ఉంటే చీమలు వెళ్ళి ఇసుకని వదిలేసి పంచదార ఎలా పట్టిపోతాయో, నువ్వు ఆ పంచదారని తీసుకో, మంచిని తీసుకో, చెడ్డ వదిలే. అలాగే ఒకడు గార్డెన్కి వెళ్ళాడు, ఒకడు బాటనీ బాగా చదువుకున్నాడు, ఒకడు బాటనీ బాగా చదువుకున్నాడు, ఒకడు చదువులేదు, ఇద్దరు నడిచి వెళుతున్నారు పాఠశాలలు ఇద్దరును. పెద్ద మామిడి చెట్టు కనపడింది అట్లా చోట, రామకృష్ణుడు చెప్తాడు పెద్ద మామిడి చెట్టు కనిపించింది. అతను కనిపిస్తే ఈ బాటనీ చదివిన వాడు, ఈ చెట్టుకి ఎంత వయస్సు ఉంటుంది, ఇది ఈ చెట్టుకి ఏజ్ ఎంత ఉంటుంది? ఇటువంటి లెక్కలను కడుతున్నాడు అతను. ఆ పక్కన వాడికి బాడీ చదువు లేదు వాడికి. ఆ చెట్టుని ఏదో మామిడి పండు ఉంటే మామిడి పండు కోసుకు తినేసి వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఏమండి ఇది బాటిని వాడు, చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయి, ఈ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చెట్టు ఉంటుంది అని లెక్కలు కడుతున్నాడు. ఎవడు బాటిని వాడు? ఎందుకంటే చెట్టు వానరు వచ్చాడు అంటే ఈ పండు తిన్నాడు ఏం చేశాడంటే తినేసండి టెంకాయ అక్కడ పడేసి వెళ్ళిపోయాడండి. ఆ చెట్టు వానరు వచ్చి తినేసినాడు వెళ్ళిపోయాడండి, ఈ బాటిని చదివినాడు పట్టు కొట్టాడు, ఈడే తిన్నాడేమో. అసలు తిన్నాడు శుభ్రంగా పోయాడండి, అది హాయిగా వెళ్ళిపోయాడండి. వీడు ఆకులు లెక్కెడుతున్నాడు, రొబ్బలు లెక్కెడుతున్నాడు, దాని వయసు లెక్కెడుతున్నాడు, ఈ బాటిని బాగా చదువుకున్నాడండి వాడు. చివరికి పండు దొరకలేదండి వాడికి, దెబ్బలు తగిలినాయి అన్నాడు. అలాగే నీ వరల్లోకి వచ్చావు నువ్వు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వరల్లో? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉండదు? 3,000 సంవత్సరాల నుంచి ఉందా? 4,000 సంవత్సరాల నుంచి ఉందా? కొన్ని లెక్కలు తెలుస్తూ దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి? అది కాదు భయ్యా, నీ వరల్డ్ ఏ పని మీద వచ్చావు? ఈ వరల్డ్కి నువ్వు గాడ్ రిలైజ్ చేసి ఈ ప్రపంచానికి ఆధారంగా ఏ వస్తువు అవుతుందో, నీకు ఆధారంగా ఏ వస్తువు అవుతుందో, ఏ వస్తువుని తెలుసుకోవటం వల్ల నీకు ఎండ్లెస్ బ్లిస్ వస్తుందో, ఆ ఉండటం అనే స్థితి నీకు ఎప్పుడు కలుగుతుందో. వచ్చి ఎస్ఎన్స్ ఏంటో నువ్వు వరల్లోకి వచ్చావు, ఆకులు లెక్కట్లేదు, కొమ్మల కథ నువ్వు లెక్క పెట్టేస్తుంది. నిన్ను తెలుసుకోవడానికి ప్రపంచాన్ని సహకారంగా తీసుకుని నిన్ను ప్యూరిఫై చేసుకుని నువ్వు ఎందుకు వచ్చావు ఈ సృష్టిలోకి ఆ పని చూసుకుని నువ్వు బయటకు వెళ్ళిపో. నువ్వు చనిపోకముందు ఈ ప్రపంచం ఉంది, నువ్వు చనిపోయాక ఈ ప్రపంచం ఉంటుంది, నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచం ఉంది, నువ్వు పుట్టకముందు ఈ ప్రపంచాన్ని ఎవరో చూశాడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా వాడే చూస్తాడు. ప్రపంచం నీకేంటి ఈ గోళ? యుద్ధాలు ఆఫ్ చేయాలని చూస్తున్నా, ఎక్కడైనా యుద్ధాలు ఆగుతున్నా, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచానికి శాంతి కావాలని అందరూ అంటారు. లోపల మనం అశాంతితోటి కాలిపోతే, లోపల మనం అజ్ఞానంతో కాలిపోతా అంటే ప్రపంచంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లోపల అశాంతి ఉంది, నీకు మన లోపల ప్రపంచం ఏంటంటే మనుషులు. దేశమంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అప్పరాధాలు రాశారు కదా గురుగారు, అప్పరాధాలు. ప్రపంచం ఏంటంటే మనమే ప్రపంచం. మన లోపల అశాంతిగా ఉన్నాం, మన లోపల దుఃఖంగా ఉన్నాం, మన లోపల అశాంతి పెట్టుకుని ప్రపంచంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల లేని శాంతి బయట ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల లేని సుఖం బయట ఎక్కడ దొరుకుతుంది నీకు? మనకి లోపల ఉన్నదే బయట, బయట ఏమీ లేదు, ప్రపంచం ఏమీ లేదు, నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తూ ఉంటుంది. ఒక 4 నెలల పిల్లోడి దగ్గరికి వెళ్ళి అడగండి వాడిని, దొంగోడు ఎలా ఉంటాడని అడిగి తెలియదు దొంగోడు అంటే. వాడి జేబులో వస్తువు పట్టిపోయిన దొంగ అని అడిగి తెలియదు అంటే, వాడికి దొంగ అంటే ఏంటో తెలియదు వాడికి. ఏం చేస్తా వాడి లోపల దొంగ అనే వాడు ఎలా ఉంటాడో వాడికి తెలియదు. అంటే వాడు లోపల లేదు కానీ బయట దొంగ కూడా వాడు కనపడ్డావు. నీకు అర్థమవుతుంది? మన మనసులోనేది బయట కనిపిస్తుంది కానీ మన మనసులోనేది బయట ఎక్కడ కనపడదు అసలు. మనకి భారతంలో చెప్తారు, దుర్యోధనుడికి ఎవడో ఒక చెడ్డవాడు కనపడలేదు కాదు, ధర్మరాజుకి ఒక చెడ్డవాడు కనపడలేదు అట్టు సృష్టిలో, దుర్యోధనుడికి ఒక మంచివాడు కనపడలేదు అట్టు. దుర్యోధనుడికి సృష్టిలో ఒక మంచివాడు కనపడలేదు అట్టుంది, ధర్మరాజుకి ఒక చెడ్డవాడు కనపడలేదు అట్టు. అన్ని లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. తొందరలో ముగిస్తాను, ఇప్పుడు టైం ఎంత? ఈ కువైట్ టైం ఎంత అయిందండి? కువైట్ టైం ఎక్కడ ఎంత అయిందండి?
8:30
ఊరికే 4 వాక్యాలు మీకు చదివి అనిపిస్తాను. అంటే ఇక్కడ మనవాడు చెప్పేది నువ్వు ఏ సాధన చేసినా నేనే తల అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మనం పూజ చేస్తాం అనుకోండి, జపం చేస్తాను, నేనే చేసి జపనం చేస్తాను అంటే ముళ్ళు ముళ్ళుతోడు తీసేసినట్టు, ముళ్ళుని ముళ్ళుతోడు తీసేసినట్టు ఆ నేను ఉపయోగించుకుని ఆ నేనులోంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మనం నేను అంటాం కదండి, ఆ నేనికి అంతర్దృష్టి కలగాలి. అది దానికి ప్యూరిటీ లేకుండా అంతర్దృష్టి కలగదు, దానికి ప్యూరిటీ లేకపోతే లోచూపు కలగదు. అది మరి అది దానికి దానికి వైరాగ్యం ఉండాలి. ఎంత కొంత అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. నువ్వు అభ్యాసం చేస్తుంటే వైరాగ్యంగా ఉంటే మైండ్ పలచబడుతూ ఉంటుంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు జ్ఞాని కర్మయోగికి జ్ఞానయోగికి తేడా ఏమిటంటే, కర్మయోగికి జ్ఞానయోగికి తేడా ఏంటంటే, ప్రపంచం ఏది నాది కాదంటాడు అనుకుంటాడు జ్ఞానయోగి, ఈ ప్రపంచం అంతా నాది అనుకుంటాడు అట్నా కర్మయోగి. అలాగ అనుకో ఇలాగ రెండు ఒకటే. జ్ఞానయోగి ప్రపంచంలో ఏది నాది కాదనుకుంటాడటండి, కర్మయోగి ప్రపంచం అంతా నాది అనుకుని పనిచేస్తూ ఉంటాడు. అది అది నీకు భగవద్ధనం కలగజేస్తుంది, ఇది భగవద్ అనుభవం కలిగజేస్తుంది. అయితే మతం పేరు మీద, ఈ పూజల పేరు మీద, జపాల పేరు మీద వర్క్ కల్చర్కి దూరం అవ్వకూడదు. మన శరీరం ఏదో రోజున చనిపోతుంది, ఏదో రోజున చనిపోతుందని చేతిలోని పని విడిచిపెట్టకూడదు. అంటే మనం చేసే పని జాగ్రత్తగా చేస్తుంటే, అంటే చేసే పని మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే, అంటే అందులో స్కిల్ మనం చూపించగలిగితే అది కూడా ఒక రకమైన యోగమే. తర్వాత కర్మఫల కాంక్ష. మన అందరిలోని మైనస్ పాయింట్ ఏంటంటే, కోరుకుంటే ఏదో వస్తుందని, కోరిక లేకపోతే ఏది రాదని అనుకుంటాం. భగవంతుడు ఎంత సంపద మనకు కేటాయించాడో అది కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. భగవంతుడు ఏదైతే మనకు కేటాయించలేదో అది కోరిక పెట్టుకున్నా రాదని, అంటే మనకి డిజైర్ లేకపోతే అది రాదనుకుంటాం, డిజైర్ లేకపోతే అది రాదనుకుంటాం. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. మనకి భగవంతుడు ఏ సంపద అయితే కేటాయించాడో అది మన డిజైర్తో సంబంధం లేకుండా వస్తుంది. మనకి కేటాయించిన సంపద ఉందనుకోండి, అది డిజైర్ పెట్టుకున్నా రాదు, మనకు వచ్చేది ఆగదు, రానిది మన డిజైర్ పెట్టుకున్నా రాదు. ఇది మనకు అర్థమైతే మనసు శాంతిగా ఉంటుంది, శాంత చిత్తం ఉంటుంది. రాధాకృష్ణ చివరి రోజుల్లో మా సెర్చ్ ఫర్ ట్రూత్ అని రాశాడు, ఒక చిన్న బుక్ రాశాడు, ఒక 50 పేజీలు లాస్ట్ డేస్లో. అనుకూలమైన సతి దొరకటం కంటే, అనుకూలమైన సతి దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే, అనుకూలమైన సతి దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే, ఈ సృష్టిలో శాంత చిత్తం గలవాడు అదృష్టవంతుడు అని ముగింపు మాటలో చెప్పాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే మీకు అనుకూలమైన శాంతి దొరకటం, అనుకూలమైన సతి, అనుకూలమైన సతి దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే, శాంతచిత్తం గలవాడి సృష్టిలో ఎక్కువ అదృష్టవంతుడు. ఇది లాస్ట్ ముగింపు మాటలో రాధాకృష్ణ చెప్పాడు ఈ మాట. ఇంతకీ మీకు పూజ జపము ధ్యానము కొంత చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే, ఈ లిటిల్ ఐ, ఈ స్మాల్ ఐ, ఈ ఫాల్స్ ఐ, ఈ థీఫ్ ఐ, ఈ బాడీ బౌండ్ ఐ, మనం నేను అంటాం కదా, ఆ నేనుని వెతికితే పోతుంది, వెతకపోతే అలాగ ఉంటుంది. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, తట్టు తెరువబడుతుంది వెతుకు తెలియబడుతుంది. వెతుకు అన్వేషణ చేయి, అది తెలియబడుతుంది. తట్టు తెలియబడుతుంది. ఒకసారి మీకు యోగ వాసిష్ఠంలో ఒక మాట వస్తుంది, రాముడికి టీచర్ వశిష్ఠుడు. రాముడు వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు, తలుపు కొట్టాడు. మనం కూడా అంటాం తలుపు కొడితే ఎవరు వారు అన్నాడు వశిష్ఠుడు. ఎవరివారంటే నేను అన్నాడు. ఎవరివారంటే నేను. నేనంటే ఎవరు అన్నారు వశిష్ఠుడు. నేను దశరథ గారి అబ్బాయిని అన్నాడు. దశరథ కుమారుడు, దశరథ రాముడు. అదేంటి అయ్యా నీ ఫాదర్ పేరేంటి అంటే దశరథని చెప్పు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అంటే దశరథని చెప్పు, పర్వాలేదు. మీ అమ్మ పేరేం పేరు? కౌశల్య. నేను మీ అమ్మ పేరు అడగటం లేదు, లేదా మీ ఫాదర్ పేరు అడగటం లేదు. నువ్వు తలుపు కొట్టావు, ఎవరు వారు అని అడిగాను నేను. నువ్వు నేను అన్నావు. ఆ నేను ఎవడో తెలుసుకో. ఆ నేను ఎవడో తెలుసుకుంటే నీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆ నేను తెలుసుకుంటే జ్ఞానం, తెలియకపోతే బంధం. తెలుసుకుంటే మోక్షం, తెలియకపోతే బంధం. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలుసుకుంటే శాంతి, తెలియకపోతే అశాంతి. హూ ఇస్ దట్ ఐ? నువ్వు నేను నేనంటున్నావు కదా, హూ ఇస్ దట్ ఐ? దే లీవ్ గాడ్ అలోన్. లీవ్ గాడ్ నేను మిగతా తలంపులను వస్తాను నీకు అని చేత ఆ నేనుని తెలుసుకుంటే నీకు జ్ఞానం, ఆ నేనుని తెలియకపోతే నీకు అజ్ఞానం, ఆ నేనుని తెలుసుకుంటే మోక్షం, అది తెలియకపోతే నీకు బంధం. ఇది వశిష్ఠుడు చెప్పాడు రాముడికి, యోగ వశిష్ఠంలో వస్తుంది. అయితే మనం నేను నేను అంటాం అంటాం, అదెవరో మనకు తెలియదు. ప్రతి మనిషి నేను 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 అంటాడు, అదెవరో అదెవరో మనకు, నేనెవరో మనకు తెలియదు. కానీ నేను ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నాం, అది భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, అది భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. అంటే మూల తలంపు మూలం తెలిస్తే నీకు ట్రూత్ తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాం, ట్రూత్ దగ్గర నుంచి వస్తుంది. అయితే మనం ఎప్పుడు ఎబ్నార్మల్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు మైండ్ బ్రెయిన్లో ఉంటుంది, అది నార్మల్గానే ఉంటుంది, ఎబ్నార్మల్గా ఉండదు. న్యాచురల్గానే ఉంటుంది, అన్నాచురల్గా ఉండదు. బ్రెయిన్ ఈజ్ ది సీట్ ఆఫ్ మైండ్. ఇక న్యాచురల్గానే ఉంటుంది మైండ్. ఈ మైండ్ ఎక్కడ ఎంత నార్మల్గా ఉందో, ఎక్కడ ఎంత ఎక్కడ ఎంత న్యాచురల్గా ఉందో, ఈ స్పిరిచువల్ హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదు, ఈ స్పిరిచువల్ హార్ట్లో కూడా మైండ్ సోర్స్లో, అంటే మైండ్ సోర్సే స్పిరిచువల్ హార్ట్. ఆ మైండ్ సోర్స్లో స్పిరిచువల్ హార్ట్ ఉంది. ఈ బ్రెయిన్లో మైండ్ ఎంత న్యాచురల్గా ఉందో, మైండ్ దాని సోర్స్లో అంత న్యాచురల్గా అంత నార్మల్గా ఉంటే నీకు ఈశ్వరుడు ఎరుకులోకి వస్తాడు, ఆల్మైటీ ఎరుకులోకి వస్తాడు, అలా ఎరుకులోకి వస్తాడు, భగవంతుడు ఎలా ఉన్నాడు అలా నీకు తెలియబడతాడు సమగ్రంగా. దానికి నీకు తూకం ఉండాలి. వైరాగ్యం అంటే దానికి నీకు తూకం ఉండాలి, బరువు ఉండాలి. తర్వాత మనం ఈ లైక్స్ డిజ్లైక్స్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు దుఃఖం రావటానికి కారణం కూడా, ఇప్పుడు గాఢ నిద్రలో దుఃఖం లేదు, ఇప్పుడు దుఃఖం వస్తుంది మనకు, కారణం ఏంటని ఒకటి ఇంకోటిగా కనిపిస్తూ ఉంటుంది మనకి. లోపల అజ్ఞానం ఉన్నంత కాలం, లోపల అజ్ఞానం ఉన్నంత కాలం నిజం నిజం కింద కనపడదు. నిజం నిజం కింద ఎప్పుడైతే కనపడదో, నిజం కానిది నిజం అనుకుంటూ ఉంటాం. అంచేత మనకు దుఃఖానికి రావటం కారణం ఒకటి మరొకటిగా కనిపిస్తూ ఉంటుంది. సత్యాన్ని అసత్యం అనుకుంటాం, అసత్యాన్ని సత్యం అనుకుంటాం, నిజాన్ని అనిజం అనుకుంటాం, అనిజాన్ని నిజం అనుకుంటాం, మంచిని చెడ్డ అనుకుంటాం, చెడ్డను మంచి అనుకుంటూ ఉంటాం. ఒకటి మరొక రకంగా కనిపిస్తూ ఉంటుంది మన దుఃఖానికి అది కారణం. ఉన్నది ఉన్నట్టుగా నీకు రివీల్ అయ్యే వరకు ప్రతి మనిషిని దుఃఖం వెంటాడుతుంది. శరీరం కూడా నీడ ఎలా వస్తుందో, ఉన్నది ఉన్నట్టుగా వాడికి అది తెలియబడే వరకు మనిషిని బాడీ కూడా నీడ వచ్చినట్టు వాడిని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, అశాంతి వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ పూజ జపము ధ్యానము మన యానిసెస్టర్స్ మన పూర్వీకులు చెప్పారు. ఇక్కడ జపం గురించి రెండు మాటలు చెప్తాను. మీకు ఎంక్వైరీ మీద ఇష్టం లేదనుకోండి, హూ ఇస్ దిస్ ఐ, నాన్ యార్, ఇది ఇష్టం లేదనుకోండి, మీరు శరణాగతి మార్గంలో ప్రయాణం చేయొచ్చు. వైష్ణవుడి శరణాగతి మార్గం భక్తి మార్గం. భక్తి మార్గంలో ద్వైతం ఉంటుంది, శరణాగతి మార్గంలో ద్వైతం ఉండదు. ఒక చిన్న విషయం మీకు చెప్తాను, ఇక్కడ కూర్చోండి. మీరు మీరు నేను ఒకటి అనుకుంటాం అనుకోండి, అతను మాట్లాడచ్చు. మేము మీ అందరిలోని నేను చూడగలుగుతున్నాను అనుకోండి. మీరు వేరు నేను అనుకు నేను వేరే అనుకోవటం వల్ల మైండ్లో డిస్టర్బెన్స్ పెరుగుతుంది, మైండ్లో డిస్టర్బెన్స్ పెరుగుతుంది, ఫీల్ కలుగుతుంది. మనం అందరం ఒక్కటే అనుకుంటాం అనుకోండి, మీకు నాకు భేద బుద్ధి ఏం కనిపించడం లేదు, డిస్టర్బెన్స్ లేదు, ఫియర్ లేదు, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించలేదు. మీరు ఇప్పుడు నన్ను చూసి నాకు భయం వస్తుంది, భయం మిమ్మల్ని చూస్తే భయం వస్తుంది రాదు. నన్ను చూసి నాకేమైనా డిస్టర్బెన్స్ కలుగుతుంది, ఏమి డిస్టర్బెన్స్ లేదు. మిమ్మల్ని చూస్తే నాకు డిస్టర్బెన్స్ వేస్తుంది, ఏ నాన్నగారు ఏం బాగా చెప్పటం లేదేమో అనుకుంటారేమో, నాన్నగారి గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు డిస్టర్బెన్స్ వేస్తుంది, ఏ నాన్నగారు ఏం బాగా చెప్పటం లేదేమో అనుకుంటారేమో, నాన్నగారి గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, నాన్నగారి గురించి గొప్పగా అనుకుంటున్నారా లేదా, మీ గురించి నాకు 90 ఆలోచనలు వస్తాయి. అలా మీరు నేను ఒకటి అనుకుంటాను అనుకోండి, వెంటనే డిస్టర్బెన్స్ తగ్గిపోతుంది మీద మైండ్లో, ఇప్పుడు ఆన్ ది స్పాట్. ఇదంతా ద్వైతంలోంచి వస్తుంది. అల్లరా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? డ్యూయాలిటీలోంచి వస్తుంది. ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా భయం కూడా అక్కడి నుంచే వస్తుంది. మనం భయం కొలి భయం పెరిగి కొలిది దేహాభిమానం పెరిగిపోతుంది. భయం పెరిగి కొలిది ఈ సెపరేట్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు దుఃఖం సెపరేట్ భగవంతుడి కంటే మనం భిన్నంగా ఉన్నాం. భగవంతుడు కాదని కూడా మనం ఏదైనా చేయగలం. భగవంతుడి సంకల్పానికి కూడా విరుద్ధంగా మనం చేయగలం. ఇటువంటి భావనలు వచ్చినప్పుడే మనకు అశాంతి పెరుగుతూ ఉంటుంది. భగవంతుడి కంటే మనం వేరుగా లేము. ఆ యూనివర్సల్ సోల్, యూనివర్సల్ స్పిరిట్ కంటే భిన్నంగా మన ఇండివిజువల్ సోల్ లేదు. కానీ ఉందని అనుకుంటున్నాం. అంచేత అశాంతి కాదు. మనం ఊరికే దేవుడి చేతిలో పనిముట్లు నమ్మ. వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళది శరణాగతి మార్గం. నమ్మాళ్ళ వారు ఒక సెయింట్ ఆయన వైష్ణవ సాంప్రదాయంలో. ఆ నమ్మాళ్ళ వారు అంటాడు ఒక పద్యంలో, ఓ పెరుమాళ్ళు మనం దేవుణ్ణి నా వైష్ణవ సాంప్రదాయంలో పెరుమాళ్ళు అంటారు. పెరుమాళ్ళు అంటే పెద్దవారాను, అడ్వాన్స్డ్ సోల్, గ్రేట్ సోల్, ఆల్ పెర్వేడింగ్ స్పిరిట్, సర్వజ్ఞుడు. భగవంతుడికి తెలియదంటే ఏమీ లేదు. కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. మనకి ఏదైనా చూడాలంటే కళ్ళు ఉండాలి, వినాలంటే చెవులు ఉండాలి. భగవంతుడికి శరీరంతో పని లేకుండా పని చేయగలడు. శరీరంతో అవసరం లేదు. ఊరికే శరీరం మన కోసం ఊరికే రూపం ధరించి వస్తాడు. నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ శరీరం ఎందుకు వస్తాడంటే, శరీరం మనం ఒక శరీరానికి ఐడెంటిఫై ఉన్నాం. ఒక పేరుకి మనకు రూపబుద్ధి ఉంది. మన బంధానికి కారణం, మన దుఃఖానికి కారణం, మన అశాంతికి కారణం, మన 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 పునర్జన్మలకు కారణం రూపబుద్ధి, నామబుద్ధి. ఎంతకాలం అయితే రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి ఆ జీవుడు విడుదల పొందలేడో వాడికి శాల్వేషన్ లేదు. నేమండ్ ఫారమే, ఆ నేమండ్ ఫారం నుంచి విడుదల పొందామా? ఆ రూపబుద్ధి నామబుద్ధి మనకు లేదా? అందులోంచి మనం బయట పడగలిగాము. నో మోర్ సారో, నో మోర్ సబ్జెక్ట్, నో మోర్ ఆబ్జెక్ట్, నో మోర్ ఐ, నో మోర్ మైండ్, నో మోర్ రీబర్త్. ఎప్పుడు ఆ బాడీ, ఆ రూపం, నేమ్ అండ్ ఫేమ్, రూపము, పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనేటువంటి ఆ తలంపులోంచి విడుదల మనం పొందగలుగుతాం. తర్వాత ఎంతో కొంత ప్రతి మనిషి ఎంతో కొంత మన స్వార్థాన్ని ఒక్కసారి పూర్తిగా తగ్గించుకోలేము. కొంచెం కొంచెం రెడ్యూస్ చేసుకుంటాం అనుకోండి, ఎంతో కొంత సామర్థ్యానికి ఉపయోగపడగలం. అక్కర్లేదు. మనం కొంచెం భోగాలు తగ్గించుకుంటే, లగ్జరీస్ తగ్గించుకుంటే సమాజానికి ఎంతో ఉపయోగపడగలం. దానివల్ల రెండు లాభాలు మనకు. ఈ రెండు లాభాలు ఏంటంటే, ఇక్కడ ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరణానంతరం మోక్షం, మరణానంతరం వైకుంఠం, ఇక్కడ సాటిస్ఫాక్షన్. ఈ మధ్యన అమెరికాలో టాప్ రిచ్లో 10 మందిని ఒక ప్రశ్న అడిగాడు ఒక రిపోర్టర్, మీ ఎర్నింగ్స్ అంతా కూడా ఒక 50% మీ ఫ్యామిలీకి ఇస్తున్నారు, 50% సమాజానికి ఉపయోగిస్తున్నారు, మీరు ఎందుకు 50% సమాజానికి ఇవ్వటం, ఎందుకు అంతా మీరే దాచేసుకోవచ్చును కదా, ఎందుకు ఇవ్వాలి మీరు సమాజానికి? 100% మీరే అట్టే పెట్టేసుకోండి, 50% మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నారు, 50% సొసైటీకి సొసైటీకి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి మీకు అవసరం ఏంటనే. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది నేను ఎవరినో ఉద్ధరించడం కోసం ఇవ్వటం లేదు, నాకు ఇది ప్లెజర్, నాకు కూడా ఏదో సాటిస్ఫాక్షన్ ఉండాలి, నాకు కూడా ప్లెజర్ ఇవ్వాలి. నాకున్న దాంట్లో దానం అనే సమస్య లేదు, నాకున్న దాంట్లో పంచుకుంటున్నాను. దానం కాదు పంచుకోవటం. నాకున్న ఇప్పుడు మీ బిడ్డలకు మీరు 10 రూపాయలు ఇచ్చి నేను దానం చేశాను అనుకోరు, షేర్ చేసేసి షేర్ చేసుకుంటారు. అంటే పంపకం, మీ దాంట్లో దాన్ని దానం అనరు, మీకున్న దాంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు మీ పిల్లలతోటి. అలాగే సొసైటీతో నాకు ఉన్న దాంతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్ గివ్స్ మీ ప్రెజర్, ఇట్ గివ్స్ మీ పీస్, ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఏదో ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఇస్తున్నాను కానీ ఇచ్చిన డొనేషన్ వల్ల, ఇచ్చిన ఏదో కొంత సంపద వల్ల ఇదంతా ఏదో ఉద్ధరించబడుతుందని నేను చేయటం లేదు. నా శాంతి కోసం, నా సంతోషం కోసం, నా ప్రెజర్ కోసం నేను చేస్తున్నాను ఇది అన్నాడు. ఇది డొనేషన్ అనలేదు ఆయన, షారిటీ అనలేదు, షేరింగ్. నాకున్నది ఏదో పంచుకుంటున్నాను తోటి మానవులతో, అంతే. అందుకంటే ఏమి లేదు, ఏదో పెద్ద అచీవ్మెంట్ అని కూడా నేను అనుకోవటం లేదు. ఏ దేవుడైతే నాకు ఇచ్చాడు మళ్ళీ ఆ దేవుడికి ఇచ్చేస్తున్నారు కొంత, ఏ భగవంతుడైతే నాకు ఇచ్చాడు ఇదంతానే నాకంటే చదివిన వాళ్ళు ఉన్నారు, నాకంటే హార్డ్ వర్కింగ్ ఉన్నారు, నాకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ లైఫ్లో సక్సెస్ అయ్యాను అంటే ఏ భగవంతుడు అయితే నాకు ఇచ్చాడు మళ్ళీ ఆ భగవంతుడికే కొంత ఇచ్చేస్తున్నాను అంతే. ఇందులో నేనంటే ఏదేమి లేదు. ప్రతిదీ మనకి దుఃఖం ఎందుకు వస్తుందంటే కర్తృత్వ బుద్ధి వల్ల వస్తుంది. డోయర్షిప్, మనిషికి దుఃఖం కారణం రావడానికి డోయర్షిప్. ఆ డోయర్షిప్ మనకు బయట ఉంటే అది సర్జరీ చేసి తీయించేసుకోవచ్చు. డోయర్షిప్ లోపల ఉంటుంది, అది కళ్ళకు కనపడదు, లేదంటే ఉంది. అది ఒక ముడి, డోయర్షిప్ అనేది ఒక ముడి. బయటగా ముడి కనిపిస్తుంటే మీరు సహాయం చూడ ముడి తీసేసుకోవచ్చు, అది లోపల ఉంటుంది. నీ అంతటి ప్రయత్నం చేస్తుంటే ఆ కర్తృత్వ దుఃఖానికి దుఃఖానికి కారణం బయట లేదు, దుఃఖానికి కారణం లోపల ఉంది. అదే దేహబుద్ధి, అదే కర్తృత్వ బుద్ధి, అదే శవబుద్ధి. అందులోంచి నీ విడుదల పొందదు. ఆ ముడిని తీసుకోవడానికి నీ తెలివితేటలు సరిపోవు, ఎంతో కొంత ఎఫర్ట్స్ చేయి, అప్పుడు డివైన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది, అప్పుడు ముడి తెగిపోతుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత ఇప్పించుకుని ముడి కాదు, అది అది లోపల ఉంటుంది, అన్సీన్, అది నీకు కనపడదు. కానీ అక్కడ ముడి ఉందంటే లేదు, అది డివైన్ ఇంటర్ఫీరెన్స్. అలా ముడి తెగిపోతుంది, అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే వ్యక్తమైందో లేనిది లేనిది ఉందనుకోవటం మానేస్తూ ఉండదు. ఎప్పుడైతే ఇదే కృష్ణుడి గీతలో చెప్పాడు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. దిస్ ఈజ్ సర్టైన్. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదాని లేదు లేదనుకున్నా ఉన్నది ఎక్కడికి పోదు, లేనిది ఉంది ఉందనుకున్నా లేనిది రాదు. దిస్ ఈజ్ సర్టైన్. ఉన్నదేదో ఉంది, అది అంతటా ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లో ఉంది. నీ చేతుల కంటే, నీ కాళ్ళ కంటే, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే అత్యంత సమీపంలో నీ హృదయంలో ఉంది. మొట్టమొదటి నీ హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకో. తెలుసుకున్నాక దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్ ఎక్కడ ఉన్నది, అంతటా ఉన్నది, అంతటా ఉన్నది, ఎక్కడ ఉన్నది అని నీకు ఎరుకులోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ, అది చెటారు కొమ్మ, అది నీ లాస్ట్ బర్త్. ఆ ట్రూత్ నువ్వు రియలైజ్ చేయగలిగితే తర్వాత ఇంకోటి భగవంతుడు ఉన్నాడా లేడని సమస్య మీకు అక్కర్లేదు. 100% మీరు హ్యాపీగా ఉంటే, 100% పీస్గా ఉంటే అది దేవుడు ఉన్నాడా లేడని సమస్య కూడా మీకు రాదు. 100% నా ఫిజికల్ హెల్త్ బాగుంటే నాకు డాక్టర్ జ్ఞాపకం రావడం, హాస్పిటల్ జ్ఞాపకం రారు. నేను ఉండగలిగితే అనారోగ్యవంతుడికి డాక్టర్ కానీ ఆరోగ్యవంతుడికి డాక్టర్ తోటి పని లేదు. ఈ నమ్మల శరణాగతి మార్గం వల్ల కూడా ఈ బాడీ బాగుండి అయినాశిస్తుంది. ఎలాగంటే నమ్మల వారు ఒక పొయ్యమ్ములు చెప్తాడు, పెరుమాళ్ళు చాలా జన్మల నుంచి ఓ పెరుమాళ్ళు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను. అంటే ద్వైత బుద్ధి ఉంది నాకు, నువ్వు వేరు అనుకుంటున్నాను నేను వేరు అనుకుంటున్నాను. ఓ పెరుమాళ్ళు భక్తిలో కూడా రెండు రకాలు నాకు, ద్వైత భక్తి అద్వైత భక్తి అని. ఓ పెరుమాళ్ళు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను ఇంతకాలం, కానీ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నేను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు నేను లేనని. మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు. ఇది నమ్మాల వాడు చెప్పింది, ఓ పెరుమాళ్ళు ఎంతకాలం నేను ఉన్నాను నువ్వు ఉన్నావు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అలాగే అనుకుంటున్నాం కదా, నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం మనం. ఓ పెరుమాళ్ళు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను. ఎప్పుడు ఎంతకాలం? ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు నేను లేనని. అది అద్వైతానుభవం, అమృతానుభవం. అంటే మీరు ఏదో నేమ్ తీసుకోండి, డివైన్ నేమ్, మీకు నచ్చిన నేమ్ తీసుకోండి, రూపాన్ని తీసుకోండి. అంటే మైండ్ వాండరింగ్ తగ్గటానికి చెప్తాను నేను. ముందు మైండ్కి ఎప్పుడైతే ఒకటి మరొకటిగా కనిపిస్తుందో అప్పుడు వాండరింగ్ తప్పదు, ఎంతో కొంత వాండరింగ్ తప్పదు. ఒకటి మరొకటిగా ఎందుకు ఎలా కనిపించినప్పుడు మీకు మైండ్ వాండరింగ్ తప్పదు. మీకు 6, 4, 10 అనుకోండి, 6, 4, 10 అనేది మీకు కరెక్ట్గా 6, 4, 15 ఒక నిశ్చయభావం మీకు లేదనుకోండి, ఎవడొకడో చెప్తాడు అనుకోండి 6, 4, 11 అని, అది కూడా నిజం అనిపిస్తుంది. అయితే మీకు కన్విక్షన్ లేకపోవటం వల్ల ఏమో కాదు, అదే నిజం అనిపిస్తుంది. మీకు తెలియదు ఇక్కడ మీకు స్థిరత్వం లేకపోతే, మీకు తెలిసిన విషయం ఇది కరెక్ట్ అనే విషయం మీకు లేనప్పుడు వాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మీకు వ్యవహారంగా వస్తూ ఉంటుంది అప్పుడు. మీరు ఒకటి జపం ఏదో హోలీ నేమ్ తీసుకోండి, రామ కృష్ణ ఏదో హోలీ నేమ్ తీసుకోండి. మీరు మైండ్లో అలా అనుకుంటా ఉండడు, నామం తీసుకోండి, మీ మైండ్ యొక్క వాండరింగ్ తగ్గిపోతుంది. ఒక రూపాన్ని ధ్యానం చేయండి, ఒక నామాన్ని స్మరించండి. కొన్ని మతాల వారు ఏం చెప్తారంటే విగ్రహారాధన పనికి రాదు. కొన్ని మతాల వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటి మీరు పరచుకోండి, విగ్రహం ఎందుకు పెట్టారంటే విగ్రహారాధన నిగ్రహం నేర్పడాలి. విగ్రహం నేర్పడం కోసం మన వాళ్ళు విగ్రహం పెట్టారు. అంటే విగ్రహం వల్ల మన ట్రూత్ తెలుస్తుందని కాదు, నీ మైండ్ అరెస్ట్ చేస్తుంది, నీ మైండ్ యొక్క వాండరింగ్ అరెస్ట్ చేస్తుంది విగ్రహారాధన. అందుకు మన పెద్దవాళ్ళు పెట్టారు. మన విగ్రహాన్ని చూసేటప్పుడు ఆ విగ్రహం ద్వారా తెలుసుకోవాల్సింది మనకు గుర్తు వస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, రమణ మహర్షి గారి అది రమణ మహర్షి గారి పటం. ఆ రమణ మహర్షి గారు మన పటం చూసినప్పుడు ఆయన ద్వారా ఆయన తెలుసుకునే విషయాన్ని మనం చూస్తున్నాము. అక్కడ కేవలం అక్కడ శరీరం ముఖ్యం కాదు. ఇప్పుడు మన అవతార పురుషుల ఫోటోలు ఇంటికాడ పెట్టుకుంటాం అనుకోండి, వాళ్ళని చూసినప్పుడు ఐడియల్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏది పొందారో మనకు అది పొందాలనిపిస్తూ ఉంటుంది. అందుకు ఈ అవతార పురుషుల పటాలు పెట్టుకోవటం మనకు కారణం అది. అంటే మీరు ఇంక ఈ పుస్తకం చదవడానికి టైం లేదు, మీరు జపం చేయండి, పూజ చేయండి, ధ్యానం చేయండి, లేకపోతే ఎంక్వైరీ మెదడు విచారణ చేయండి, దేహాభిమానం తగ్గించుకోండి. మీకు దేహాభిమానం పెరిగి కొద్ది దుఃఖం పెరిగిపోతుంది, మీకు 1,000 కోట్లు డబ్బు ఉన్నా. అందుచేత దేహాభిమానం రెడ్యూస్ చేసుకోండి. అభిమానం ఉన్నవాడికి దుఃఖం ఎక్కువ ఉంటుంది. దేహాభిమానం ఉన్నవాడికి, దేహబుద్ధి ఉన్నవాడికి, శవబుద్ధి ఉన్నవాడికి దుఃఖం ఎక్కువ ఉంటుంది. అయితే దేహాభిమానాన్ని రెడ్యూస్ చేసుకుంటే సారు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంచేత మనం ఇక్కడ లోకంలోకి వచ్చాం, మన చేతిలో ఉన్న పని భగవంతుడు ఒక పని ఒకళ్ళు కేటాయిస్తూ ఉంటారు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. మీ చేతిలో ఉన్న పని ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయొద్దు. ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు టీచర్స్ అనుకోండి, మీరు టీచర్ టీచింగ్ ఇష్టంగా ఉండాలి. మీరు టెక్నికల్ మ్యాన్ అనుకోండి, మీరు టెక్నాలజీ సైడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు టెక్నాలజిస్ట్ అనుకోండి, అది ఇష్టంగా చేయాలి. మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు, మన చేతిలో ఉన్న పని అయిష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేయాలి. ప్రేమ లేకుండా చేయాలి, ప్రేమ లేకుండా చేయకూడదు, ప్రేమతో చేయాలి. భక్తి లేకుండా చేయకూడదు, భక్తితోటి చేయాలి. ఇలా కనుక మీరు చేస్తుంటే మీ పూజతోటి సంబంధం లేకుండా మీకు కొత్త వాసన పాత వాసనలో పోతాయి, కొత్త వాసనలు తగ్గిపోతాయి. అంటే పాత టెండెన్సీస్ అన్నీ తగ్గిపోతాయి, కొత్త టెండెన్సీస్ రావటం అది పాత అప్పులు అన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు రావు. ఆ పని తర్వాత మనకు బీపీ కూడా ఎందుకు వస్తుందంటే పని చేయటం వల్ల రాదు, ఆసక్తి వల్ల వస్తుంది. మనకు బ్లడ్ ప్రెషర్ కూడా కష్టపడి పని చేయటం వల్ల బీపీ రాదు, అస్తమాన రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, అందుకే బీపీ వస్తుంది. అంటే మనం ఎలా పని చేయాలంటే ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత కూడా, ఎగ్జామ్స్ రాసిన తర్వాత లాస్ట్ డేని ఆ స్టూడెంట్ ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంటాడో, రేపు ఎగ్జామ్ అనగా ఆ స్టూడెంట్ అంత టెన్షన్ ఫ్రీగా ఉండగలిగితే వాడు కరెక్ట్ స్టేట్లో ఉన్నట్టు, అది రైట్ థింగ్, అది రైట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నట్టు గుర్తువాడు. అయితే మనకు బీపీ ఎందుకు వస్తుందంటే టెన్షన్ వల్ల వస్తుంది. టెన్షన్ ఎందుకు వస్తుందంటే పని చేయటం వల్ల రాదు. ఆ ఫలితం ఎలా ఉంటుంది, ఫలితం ఎలా ఉంటుంది అని ఊహిస్తూ ఉంటాం. ఏదో ఇమాజినేషన్లోంచి టెన్షన్ వస్తుంది, ఇమాజినేషన్లోంచి బీపీ వస్తుంది. తర్వాత కొన్ని సంఘటనలు మీకు పైకి మంచిగా కనపడవయ్యి. ఏంటి ఇటువంటి సంఘటన జరిగింది అనుకుంటాం, మీకు తెలియక ఆ సంఘటన ఒకసారి మీకు మంచిగా పరిణామాలు రావచ్చు. ఏంటి ఈవెంట్ ఎలా జరిగిందని మీకు అనిపించవచ్చు. లాంగ్ రన్లో అది ఆ పని మీకు మంచిగా ఉపయోగపడవచ్చు, అది మీకు ఆ పరిణామంలో మీకు మంచిగా ఉపయోగపడవచ్చు. గాడ్ ఈజ్ వైజర్ దాన్ అది. మనకు మీకు అందరికీ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఒక ఎంత కొంత, మనకంటే భగవంతుడు తెలివైన వాడు, మనకంటే ఎక్కువ భగవంతుడి బుద్ధి సూక్ష్మత గలవాడు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడు తెలుసు. ఈ 3 వాక్యాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు టెన్షన్ ఫ్రీగా రోజులు గడిపేస్తారు. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఒకసారి మనం అనుకున్నది జరుగుతూ ఉంటుంది, అది మన తెలివితేట వల్ల కాదు. ఈశ్వర సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు జరిగేది ఈశ్వర సంకల్పమే, ఈశ్వర సంకల్పానికి మన సంకల్పం భిన్నంగా ఉన్నప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పమే. కానీ మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలిసినప్పుడు ఆ పని అయిపోతుంది. నా తెలివితేటల వల్ల అయిపోయింది అంటున్నారు, నా తెలివితేటల వల్ల అయిపోయిందని అనుకుంటాం. యేసుక్రీస్తు చెప్పాడు, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి, నీ యొక్క ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించి నీ నెత్తి మీద తెల్లబడిపోయిన ఒక వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? తెల్లబడిపోయిన ఒక వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? ఒక రంగు రాస్తాం, రేపటికి మళ్ళీ జరిపి వచ్చేస్తుంది. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి తెల్లబడిపోయిన నీ తల మీద ఉన్న ఒక వెంట్రుకను నల్లగా చేసుకోగలవా? అంచేత మీకందరికీ దిస్ ఇస్ మై లాస్ట్ ప్రేయర్. మీకందరికీ చివరిసారిగా నా ప్రార్థన ఏంటంటే, జీవితంలో మీరు మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉండొచ్చు, మీకు సమాజంలో గౌరవం ఉండొచ్చు, మీకు సోషల్ స్టేటస్ ఉండొచ్చు, ఎకనామిక్ స్టేటస్ ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ ఉండొచ్చు, సమాజంలో మీరు నలుగురిలోనే తల ఎత్తుకునే పరిస్థితిలో ఉండొచ్చు, మీరు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితిలో ఉండొచ్చు, 10 మంది చేత మీరు గౌరవింపబడవచ్చు. కొంతమంది భగవంతుని శక్తి ఒక మనుషులు ఎక్కువ ఉంటుంది, అందరి చేత గౌరవింపబడుతూ ఉంటాడు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ మైనస్ పాయింట్స్ కాదు, ఇవన్నీ ప్లస్ పాయింట్సే. కానీ నేను మిమ్మల్ని అందరిని ప్రార్థించేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనే రోజులన్నీ మీకు అనుకూలంగా ఉన్నా అవినయం రాకుండా చూసుకోండి. దట్ ఇస్ మై లాస్ట్ ప్రేయర్. వినయాన్ని విడిచిపెట్టరు, అవినయం అంటే ఆరోగ్యన్స్ రాకుండా చూసుకోండి. మీరు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయని ఆరోగ్యంటిగా ఉండకండి. వినయాన్ని విడిచిపెట్టద్దు, హ్యూమిలిటీని విడిచిపెట్టద్దు. అణిగి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, లోచూపు ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఒక మనిషి సైంట్ అవ్వాలన్నా సైంటిస్ట్ అవ్వాలన్నా లోచూపు లేనివాడు సైంటిస్ట్ కాలేడు. ఎవడే సైంటిస్ట్ సత్యాన్వేషకుడే, సైంట్ కూడా సత్యాన్వేషకుడే. వాళ్ళకి ఆ విద్య అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినయంలోంచి వస్తుంది. నీరు పల్లానికి వెళ్తాం కానీ మెరక్కెళ్ళదు. అలాగే విజ్ఞానం కూడా ఎవడైతే వినయంగా ఉన్నాడో వాడిని వరిస్తుంది, కానీ అవినయంగా ఉన్న వాడిని వరించదు. ముగింపులో మాకు మాటలు, హౌస్ ఫుల్గా ఉంది. ఇది నీ అనుకున్న చోటి జరిగేది ఒకటి, ఎవడో 15 మంది 10 మంది వస్తారనుకున్నాను నేను ఇక్కడికి. ఇది జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలయ్యం. భగవంతుడు ఈ 4 మాటలు చెప్పినందుకు నాకు 10 పైసల కంటే లాభం ఇవ్వడం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లాభం పంచి పెడతాడు, ఈ కుర్చీలు అరేంజ్ చేసిన వాళ్ళకి లాభం పంచి పెడతాడు. ఇందులో కనీసం మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన విజయ కుమార్ రాజు గారు, వారి ధర్మపత్ని సుజాతకు 40% వెళ్ళిపోతుంది. ఇది జ్ఞాన యజ్ఞం. ఈ పుణ్యం అంతా మాకు ఇవ్వడం, ఒకరు అడిగినా ఇవ్వడం మాకు. ఇప్పుడు చూడండి, 10 మంది వాటాదారులు ఉంటే ఎవరో వాటాళ్ళకి ఎలా వెళ్ళిపోతుందో, వచ్చి కూర్చున్నందుకు నాకు మీకు చెప్పినందుకు నాకు 5% కంటే ఉండదు లాభం. నాకు 5% కొంత మీకు, కొంత ఈ కుర్చీలు అరేంజ్ చేసిన వాళ్ళని, కొంత ఈ హాల్ మాట్లాడి పెట్టేవాడిని. దేవుడికి ఒక పేరు ఉంది, కర్మ ఫలదాత. కర్మ ఫలదాత అంటే ఆయన ఎలా డివైడ్ చేయాలో అలా డివైడ్ చేస్తాడు. డిస్ట్రిబ్యూషన్ ఆయనది. మన అడిగితే ఎక్కువ ఇవ్వడు, అడగకపోతే తక్కువ ఇవ్వడు. నా కోటాకి ఎంత ఇవ్వాలో అంత కోటా ఇస్తాడు. కానీ ఇందులో ఎలిఫెంట్ కోట అంతా విజయ కుమార్ రాజు గారికి వెళ్ళిపోతుంది. ఇందులో పెద్దవాట, పెద్దవాట ఎక్కువ ధర్మం. వారు పిలిచారు కదా, మేము మా ప్రయాణం కువైట్ లేదు కత్తారు, మేము విజయ కుమార్ రాజు గారి కువైట్ కూడా రండి, ఓన్లీ 1 అవర్ ఫ్లైట్ ఫ్రమ్ కువైట్ టు కత్తారు అని చెబితే, 1 అవర్ ఫ్లై చేస్తే సరిపోతుంది అని చెబితే, విజయ కుమార్ రాజు గారు వారి ధర్మపత్ని సుజాత వారి ఇన్విటేషన్ తీసుకుని మేము అక్కడ రావటం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కలిగింది, మిమ్మల్ని అందరినీ దర్శించే భాగ్యం కలిగింది. భగవంతుడు మీ అందరి యోగక్షేమాలు చూడాలి. యోగం అంటే భగవంతుడు గీతలో చెప్పాడు, నా పాదాలను ఎవరైతే మర్చిపోరో, నా నామాన్ని ఎవరైతే స్మరించుకుంటూ ఉంటారో, నేను వద్దని పని ఎవరైతే మానేస్తారో, నేను చేయమని పని మానకుండా ఎవరైతే చేస్తారో, వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తా అన్నాడు. వాళ్ళ యోగక్షేమాలంటే యోగం అంటే ఉన్నది కాపాడటం, క్షేమం అంటే లేనిది కూడా మీకు తెచ్చేవాడు. యోగం అంటే మీకు ఉన్నది కాపాడుతూ ఉంటాడు, క్షేమం అంటే అదనంగా కూడా ఉన్నదాన్ని కలుపుతాడు. అది యోగక్షేమాలు అంటే మీకు ఉన్నదాన్ని జాగ్రత్తగా చూస్తాడు, దాన్ని అదనంగా కూడా చూస్తాడు. యోగక్షేమాలు మీ యోగక్షేమం నేను చూస్తానంటే మీకు ఉన్నదేదో ఉంది, దానికి అదనంగా నన్ను స్మరిస్తూ ఉంటే, నాకు ఇష్టమైన పని మీరు చేస్తూ ఉంటే మీ యోగక్షేమాన్ని నేను చూస్తాను, మీకు ఉన్నది ఇస్తాను, మీకు ఉన్నది కాపాడుతాను, మీకు లేనిది కూడా మీకు కేటాయిస్తాను. నా సంకల్పంలో నేను సత్య సంకల్పాన్ని మీకు అదనంగా కూడా మీకు కొంత కేటాయిస్తాను. అయితే మీ యోగక్షేమాలు చూసే బాధ్యత నిరంతరం నన్ను స్మరించుకోండి. నన్ను స్మరించుకోవడానికి మీరు పవిత్రులు అవుతారు, మీకు వన్ పాయింటెడ్నెస్ వస్తుంది, ప్యూరిటీ వస్తుంది, మీ డెప్త్ అంటే మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఇవన్నీ పెరిగిన తర్వాత మీకున్న వినయ సంపద, వినయం కూడా ఒక సంపద. ఆ వినయ సంపద వల్ల మీ లోపల నన్ను తెలుసుకోగలుగుతారు. మీరు తెలుసుకోవటం అంటే నేను రివ్యూలు అవుతాను మీకు, మీరు తెలుసుకోవటం కాదు, మీ హృదయంలో అంతర్యామగా ఉన్న నేను మీకు తెలియబడతాను, మీకు ఎరుకులోకి వస్తాను. అందుచేత భగవంతుడు మీకు ఏమైనా గిఫ్ట్స్, మీకు బాగా మీలో ఎవరికైనా బుద్ధి సూక్ష్మత ఉందనుకోండి, సటిల్ ఇంటలెక్ట్ ఉందనుకోండి, అది మీ సొంతం అనుకోకండి. ఈశ్వరుడు ఇస్తే మనకు వస్తుంది, అల్లా ఇస్తే మనకు వస్తుంది, అల్లా ఇవ్వకుండా మనకు ఏదీ రాదు. ఇప్పుడు మీకు శారీరకంగా ఆరోగ్యం బాగుందనుకోండి, చెప్పిన విషయం వెంటనే క్విక్ గ్రాస్పింగ్ ఉందనుకోండి మీకు, అనుకోండి మీ జనరల్ హెల్త్ చాలా బాగుందనుకోండి, హెల్త్ కూడా వెళ్తే హెల్త్ కూడా సంపద, మీ ఫ్యామిలీ పరిస్థితులు అందరూ అనుకూలంగా ఉన్నాయనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరూ సహకారంగా ఉన్నారనుకోండి, ఇవన్నీ మీ తెలివితేటలు అనుకోకండి, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఇప్పుడు మనం అందరం మనుషులే, కొంతమందికి శక్తి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది, కొంతమంది 10 మందికి ఉపయోగపడుతూ ఉంటారు. అక్కడ ఏదో భగవంతుడి యొక్క వైభవం ఉంది, భగవంతుడి యొక్క విభూతి ఉంది, భగవంతుడి యొక్క ప్రసాదం ఉంది, అంచేత వాళ్ళకి శక్తి వచ్చింది. నేను సవినయముగా సగౌరవంగా సుస్పష్టంగా మీకు మీకు మనవి చేసుకునేది ఏంటంటే, మీలో ఏదైనా ప్రత్యేకత ఉంటే, మీలో ఏదైనా బుద్ధి సూక్ష్మ సటిల్ ఇంటెక్ట్ మీలో ఉంటే, ఇది నా సొంతం కాదు, దేవుడు ఇస్తే నాకు వచ్చింది అని భావన చేసుకుని మీరు ఎంత వినయంగా ఉంటే అంత భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారని భగవంతుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని అందరి భగవంతుని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
మనీ
తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి, మనీ కంట్రోల్ చేసుకోవడం కష్టం, దానివల్ల ఆరోగ్యం వస్తుంది. రామాయణంలో ఏమంటాడంటే మనీ ఢిల్లీ ఇటువంటి వరలని ప్రపంచంలో మాయంతో డబ్బులు పెట్టారు, దానదండ్రులు కూడా పెంచి పెట్టుకోవడం అంతే కదండి, ఫాదర్ అండ్ సన్ కూడా పిలిచిన దానికి అమెరికా. ఇప్పుడు మెంటల్ డాక్టర్లు నాకు చాలా మంది తెలిసి మన ఆంధ్రలో ఉన్నారు, గుంటూరు జిల్లా వాళ్ళు, అది చెప్తారు దాన్ని చిన్న చిన్న పేషెంట్ కూడా అక్షత్య హాస్పిటల్కి వచ్చేస్తారు, ఏ టాబ్లెట్స్ స్వాలో చేస్తాను అంటే చాలా మందికి లేక టోకండి
సార్. కువైట్ గురించి నాకు
అక్కడ జెంట్స్ ఎంత సంపాదిస్తున్నారా, లేడీస్ ఎంత
సంపాదిస్తారు,
లేడీస్ కూడా అంత సంపాదిస్తారండి, అంటే మరీ లోపుగా మాట్లాడితే ఊరుకోవాలి, స్నేహితులు చూస్తే ఊరుకోవాలి. మన ఇండియా శ్రేవలు అలవాటు అవుతుంది, మన ఇండియాలో పురుష అహంకారం ఎక్కువ, స్త్రీల కంటే పురుషులు చాలా ఎక్కువ వాడనే భావం ఉన్నది ఇండియాలో ఎప్పటి నుంచో ఉందండి, అది అమెరికాలో అది కుదరదు. కానీ కొంత కల్చర్ ఇప్పుడు ఇంగ్లాండ్ నేను 2 టైమ్స్ వెళ్ళాను, ఇప్పుడు నేను విజయ కుమార్ రాజు గారి ఇంటికాడ ఉన్నప్పుడు అక్కడ వైఫ్ పీపుల్ ఇంటికాడ ఉన్నాం, హస్బెండ్ వైఫ్ కంటే హస్బెండ్ ముందు వచ్చాడు అనుకోండి ఆఫీస్ నుంచి అండి, ఇల్లు
చూసేసేవాడు,
ఇండియాలో ఎవరు తుడుస్తారండి, ఇల్లు చూసేసేవాడు, ఆవిడ వచ్చేవాడికి హస్బెండ్ ఇల్లు తుడుస్తున్నా అనుకోండి ఆవిడ ఇల్లు కూరగాయలు తెచ్చేసేదాన్ని. ఇక్కడ పని దగ్గర విభజన ఉందండి, ఈ పని స్త్రీలు చేయాలి, ఈ పని పురుషులు చేయాలని, అక్కడ అది లేదండి, స్త్రీలు చేసే పని పురుషులు చేసేస్తారు.
అంటే మీకు
మార్కెట్ కి పురుషులు వెళ్ళాలని ఏమో లేదు, ఆడ వెళ్తే ఇచ్చేస్తా ఉంటారు. మార్కెట్కి మన ఇండియాలో పురుషులు వెళ్తారు, నాకు ఇంగ్లాండ్లో బాత్లో మీటింగ్ పెట్టారు. బాత్లో అదే ఆ సిటీ పేరు బాత్తండ్, ఇంగ్లాండ్లో సిటీ ఉండదు, దాని పేరు బాత్తండ్. వెళ్ళి ఒక చోట పెట్టారు కదా హాల్లో, సరిగ్గా టైంకి వస్తారు. మీటింగ్ ఆడింటికి అనుకోండి, మీరు 5 వరకు వెళ్ళి చూస్తారు జనం కనపడదు, ఒక 10 నిమిషాలు ముందు వస్తారు. 7 ఇంటికి మీటింగ్ అయిపోయింది, 7:10కి వెళ్తే మీకు హాల్లో మనిషి కనపడ్డాడు. అక్కడ నేను చూశానండి, వైఫ్ కన్నా హస్బెండ్ కన్నా వైఫ్ మీటింగ్ ముందు వచ్చింది అనుకోండి, కుర్చీలో కూర్చుంటుంది అండి. ఏమండి హస్బెండ్ వస్తే లేదండి, హస్బెండ్ వచ్చి కింద కూర్చుంటాడు. అలా మన ఇండియాలో చేస్తే సంవత్సరం ఉంటుందండి ఆ పేచి. నువ్వు కుర్చీలో కూర్చున్నాడు, రామరావు గారు వచ్చి కింద కూర్చుంటే మీటింగ్లో నీకు కాన్సెషన్స్ అప్పుడు రామరావు గారు కోపం వచ్చేస్తాడు. రాష్ట్రం అది కల్చర్ మాట అంటే, మీ పురుష మన ఇండియాలో పురుషాహంకారం చాలా ఎక్కువ అంట. మేము గొప్పవాళ్ళం స్త్రీల కంటే భావన ఇండియాలో ఉండాలి, ఇప్పటికే ఉండాలి. ఇంకా భవిష్యత్తు తగ్గిపోతుంది, అక్కడ కూడా లేడీస్ సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారండి.
అంతే ఒకటే నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో భార్యాభర్త రూపాలను అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటారు. అర్థం చేసుకుని మంచివాడు నా తగ్గవాడు అనుకున్న తర్వాతే ఒక 2 ఏళ్ళు కలిసి జీవించిన తర్వాతే చేసుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసి జీవించలేకపోతున్నారు. దాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే, స్త్రీ పురుషుల్లో ఎవరు అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరో ఒకళ్ళు కొంచెం వంగి ఉండాలి, అప్పుడే సంసారం నడుస్తుంది.
అది కరెక్ట్, అడ్జస్ట్మెంట్ నేచర్ అంట.
అవును,
దాని అడ్జస్ట్మెంట్ నేచర్ లేకుండా ఒక రాజుకి కూడా కళా రోజులు గడపడం. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్కి రోజు ఎడదండి అడ్జస్ట్మెంట్ నేచర్ లేకపోతే.
అదే అంటాను అది అది మన దగ్గర మంచి కూడా అనుకుంటాను.
అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎంత అధికారం ఉన్న డబ్బు ఉన్న వాడికి రోజు ఎడదండి, అడ్జస్ట్ అవ్వాలి. లవ్ మ్యారేజెస్ కంటే అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ సక్సెస్ అవుతున్నాయండి. లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతున్నాయి అక్కడ లేదండి. మీరు చెప్పారు చూడండి, అక్కడ ఎక్కువ 50% డైవర్షన్ అమెరికాలో. ఏమండి లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతున్నాయి అక్కడ లేదు,
వాతావరణం అది
అంటే. మనం మెంటల్ బ్యూటీ చూడలేమండి, మెంటల్ బ్యూటీ చూసిన వారికే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదండి. మీ శరీరాన్ని చూస్తున్నాను నేను, మీ మైండ్లో అందాన్ని కూడా చూడగలగాలి. అది చూడలేకపోండి నిలబడదండి ఈ బ్యూటీ.
మీకు అట్లాంటప్పుడు ఇట్లాంటి మీలాంటి పెద్దల ఆధ్యాత్మిక అవసరం అండి. అదే అన్నారు అతను అంటే గురువు అవసరం, ఎందుకంటే మాకు తెలుసు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ అందరూ తెలుసు, కానీ గురుముఖత వింటే అండ్ ఎలా అంటే దానివే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ప్రకారం నాటుకుంటాయి, అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ అవసరం మనసుకి. అంత చక్కగా మీరు రాత్రి చెప్పారండి.
ఒక ముఖంలో ఒక సరస్వతి ఉంటుంది, మన ఆ సరస్వతి ఏ ముఖం నుంచి వచ్చినది నాకు అరబీ అడగవచ్చు ఇండియా అవ్వచ్చు అది
ముఖ్యంగా.
నాకు రిలీజియన్ మాకు ఇండియాలో ఉన్నారు అనుకో అందమంది అంటారు, మాకు డివోటీస్ ముస్లిమ్స్ రాత్రి కూడా వచ్చారు ఇండియన్ ముస్లిమ్స్. అందులో కావాలి నచ్చపుడు చైర్మన్ చేస్తుందండి ఆవిడ, మున్సిపల్ చైర్మన్ చేస్తుందండి ఆవిడ వచ్చిన ఆవిడ మాట. అదే మతానికి సంబంధించిన ఆలోచన ఉండదండి, పెద్ద మారుతారు అన్ని మతాలు మారుతారు, మనం చేసేది సిన్సియర్గా చేస్తుంటారు.
అంటే మీరు సర్వమతాల పుస్తకాలు చదివారు కదండి, ఓన్లీ హిందూ మతానికి సంబంధించి హిందూ మతం బేసిక్గా ఉన్న రిలీజియన్స్ మాత్రమే ఈ మిగిలిన మతాల గురించి మనం మాట్లాడుతామండి, అంటే వాడి గొప్పతనం ఒప్పుకుంటున్నాం. మిగిలిన ఏ మతాలు కూడా మన గొప్పతనం గురించి ఎక్కడా ప్రస్తావించరు, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి.
మన హిందూ మతానికి టాలరెన్స్ ఎక్కువ ఉండాలి,